మా తప్పులను ఒప్పుడుగా భావించిందంటే ఇంకెవరేమనుకోరు. మనం నడిచేటప్పుడు ఎప్పుడైనా కాలు జారవచ్చు, మాట్లాడేటప్పుడు కూడా ఏమైనా పొరపాటు మాటలు రావచ్చు. కాలు స్లిప్ అయినట్టే టంగ కూడా స్లిప్ అవ్వచ్చు. అంచేది వీడు మన డివోటీస్ కొంచెం అలవాటు అవుతున్నది. లేల మొన్న మాట్లాడింది, రేపు సెప్టెంబర్ 1 భగవాన్ అరుణాచలం వచ్చిన రోజు, రేపు పొద్దున్న 8:30 వరకు ఇక్కడ పారాయణం ఉంటుంది. అనసూయ అమ్మగారి ఆధ్వర్యంలో అనసూయ అమ్మగారికి అక్షర మండమాలు బాగా వచ్చినాం. రేపు ఉదయం 8:30 వరకు అనసూయ అమ్మగారి ఆధ్వర్యంలో అక్షర మణమాల పారాయణం చేయబడుతుంది. అక్షర మణిమాల కాదు, మణమాల. మణ అంటే పెళ్ళి. ఈ రమణ మహర్షి అనే పెళ్లి కూతురు, అరుణాచలేశ్వరు అనే పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకున్నట్టుగా అది అక్షర మణమాలను తయారు చేశారు. చివరికి లాస్ట్లో దీని తాత్పర్యం ఏంటంటే, అక్షరాలతో కూడిన మాలను దండని నీకు మెడలో వేస్తున్నాను, నువ్వు నాకు అక్షరాలతో కూడిన దండన ప్రతిఫలం ప్రతిగా నాకు వేయకు. అనుగ్రహం అనే నేనేమో అక్షరాలతో కూడిన దండనే నేను వేస్తున్నాను, నువ్వేమో అనుగ్రహం అనే దండతో నన్ను అలంకరించు. ఇది మన చివరిలో చెప్పిన అక్షర మణమాల తాత్పర్యం. అది అక్షర మణమాల అంటే పెండ్లి నాటి మాలను. ఈ మాల ఎలా అంటే పుష్పాలతో తయారు చేస్తారు, కానీ ఇక్కడ అక్షరాలతో తయారు చేస్తారు. అది అక్షర మణమాల. పూర్వం చాలా పెద్ద మంది పెద్ద పెద్ద కవులు అరుణాచలం గురించి, ఈ ఈశ్వరుడు గురించి కవిత్వాలు చెప్పారు. అంటే నేను అంత పెద్ద పండితునికి భగవాన్ చెప్పేది ఏంటంటే, నేను చాలా అంత పెద్ద పండితుడిని కాదు, ఏదో సామాన్యమైన అక్షరాలతోటి అక్షర మండమాల కూర్చను. కాఫీ తాగిన వెంటనే నీళ్లు నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో నా కవిత్వం కూడా నీకు అలాగే ఉంటుంది. అంటే నాకు పూర్వం చాలా పెద్ద పెద్ద కవిత్వాలు, మాణిక్య వాచకులు, జ్ఞాన సంబంధరు, వాళ్ళందరి కవిత్వం చెప్పిన విన్నాక నా కవిత్వం నీకు అంత బాగుండదు, రుచిగా ఉండదు. కానీ నా కవిత్వం కాదని వినవలసింది, దాని వెనకాల ఉన్న భక్తిని విని నువ్వు ఆనందిస్తావని నీకు అక్షర మండమాలను తయారు చేశాను. అంటే పూర్వం కవులు చెప్పినంత రుచి ఉండదు ఈ అక్షర మండమాల, ఆయన భక్తితోటి దీన్ని ఈ మాలను తయారు చేశాను. సరే, ఇలా అక్షర మండమాల చేద్దామంటే అని చెప్పి చూసి అది భగవద్గీత చేతికొస్తుంది, కానీ అది రావటం లేదు. అక్షర మండమాల చెబుదామనుకుంటే అక్షర మండమాల చేతికి రావటం, భగవద్గీత చేతికి వస్తుంది. ఇందులో కొన్ని కళ్యాణ గుణాలు చెప్పాడు. అంటే ఇంటికి పునాది ఎటువంటిదో, ఈ కబుర్ల వల్ల కాకరకాయల వల్ల జ్ఞానం రాదు, ముందు దైవీ సంపద ఉండాలి. దైవీ అంటే పునాది లేకుండా ఇల్లు కడితే ఎలా ఉంటుందో, ఈ దైవీ సంపద లేకుండా మీరు జ్ఞానం సంపాదించినా పునాది లేని ఇల్లు ఎలా పడిపోతుందో, జ్ఞాన సంపద లేకుండా ఈ దైవీ గుణాలు లేకుండా ఒకవేళ మీరు జ్ఞానం సంపాదించినా నిలబడదాను. ఏంటి అది నిలబడదు. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది కూడా బలంగా ఉండాలి. ఈ దైవీ సంపద దైవీ గుణాలు ఇది కూడా సంపదే. అంటే మీ దగ్గర ఉన్న పైసాలే సంపద అనుకుంటున్నారు, గుణాలే సంపద. ఇక్కడ ఏంటి ఆర్నమెంట్స్ ఏంటంటే గుణాలే ఆర్నమెంట్స్ అని కొన్ని గుణాలు చెప్పాడు. అక్షమణమాలు వెతికితే అంటే ఇదే చేతికి వస్తుంది. పోనీ ఏదో ఒకటి అని తీసుకొచ్చాను. ఇక్కడ గుణాలు ఏం చెబుతున్నాడు అంటే, అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం. మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు విర్ర వేయకూడదు. ఈ పరిస్థితులు అనుకున్నవాడు అనుకూలంగా ఉన్నవాడు ఎప్పుడు నడుస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఇంటికాడ పరిస్థితులు బాగుంది చెప్పేయచ్చు మనం. వాళ్ళ నాడకు వాకింగ్ అని బట్టి చెప్పేయచ్చు. అంటే అంటే పరిస్థితులు ఇంటికాడ బాగున్నాయి అనుకోండి, ఏమంటే ఈ రేపులు నడక నడకలో నచ్చాడు, వెర్ర బీగిపోతాడు. అంటే వెర్ర బీగిపోతాడు. ఆ వెర్ర బీగి మీరు ఆ నడక చూస్తే తెలిసిపోతుంది మీకు. అంటే నడక చూస్తే తెలిసిపోతుంది. మీరు కనుక ఆత్మజ్ఞానాన్ని ఆర్జిస్తే వెర్ర వేయకండి. మీ ఇంటికాడ పరిస్థితులు బాగున్నాయనుకోండి, అన్ని రకాలుగా పరిస్థితులు బాగున్నాయనుకోండి, వెర్ర వీగితే అంటే పతనం ప్రారంభమవుతుందని అర్థం. ఎవరికైనా సరే ఇందులో పేర్లు ఇండివిజువల్స్ అక్కర్లేదు. అది చట్టం, అది మన మనుషులు రాసిన, అంబేద్కర్ రాసిన చట్టం కాదు, ఇది ఈశ్వరుడు రాసిన చట్టం. అంటే విర్రవేయకూడదు. అంటే అంటే అహంకారిగా ఉండకూడదు. మీకు జ్ఞానం కనుక మీకు కావాలనుకుంటే మీరు ఎన్ని సాధనలు చేసినా ఈ పునాది మాటలు మీకు తెలియకపోతే ఎన్ని సాధనలు చేసినా అది ఫలించదు, అది ఫలించదు. ఇప్పుడు పల్లంలో వేసి నీళ్ళు నిలబడతాయి కానీ ఆ కొండ మీద నాలుగు బిందు నీళ్ళు వేస్తే నిలబడతాయి, కారిపోతాయి కిందకి. పల్లంలో వేసిన నీళ్లు అది అలా ఉండిపోతాయి. అలాగే మీకు హ్యూమిలిటీ ఉంటే, వినయం ఉంటే, వినయత ఉంటే అక్కడ వేసిన మీరు ఈ గుణ సంపద ఉంటే మీకు జ్ఞానం నిలబడుతుంది. ఈ గుణ సంపద రాకపోతే మీరు మీకు ప్రయత్నం చేసినా అంటే ఈ గుణ సంపద రాకుండా మీరు ప్రయత్నం చేసినా మీకు ఆ జ్ఞానం నిలబడదు. అంటే ఎత్తి మీద నీళ్ళు ఇస్తే కిందకి రాలిపోయినట్టే, కిందకి వచ్చేసి పడిపోయినట్టే మీకు ఆ జ్ఞానం నిలబడదు. గుణం లేనప్పుడు జ్ఞానం నిలబడదు. రూపం కంటే గుణం గొప్పది, గుణం కంటే జ్ఞానం గొప్పది. కొంతమందికి భగవంతుడు చాలా శారీరక సౌందర్యం ఇస్తాడు, అది కూడా ఒక వరమే. అంటే వాడు బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు, సహజంగానే వాళ్ళకి అందం ఇస్తాడు. వాళ్ళు ఏం బ్యూటీ పార్లర్కి అక్కర్లేదు. అటువంటి సహజమైన సౌందర్యం ఇచ్చిన వాడిని షేక్స్పియర్ ఏమంటాడంటే బ్యూటీ వాక్స్ ఆన్ ది ఎర్త్ అంటాడు. అంటే సౌందర్యం ఒక రూపం ధరించి భూమి మీద నడుస్తుందని, అది మంచిదే, అది చెడ్డదని కాదు. దానికంటే గుణం మంచిది, గుణం కంటే జ్ఞానం గొప్పది. ఎంచదంటే సౌందర్యం అనేది శరీరానికి సంబంధించింది, గుణం అనేది దేనికి సంబంధించింది? గుణం అనేది ఏమో మనసుకి సంబంధించింది. జ్ఞానం దేహానికి గుణానికి సంబంధం కాదు, దేహానికి మనసుకి సంబంధించింది కాదు. ఏది గుణం అనేది? గుణం మనసుకి సంబంధించిందనా, జ్ఞానం అనేది ఈ రెండింటికి అతీతమైంది. గుణం ఏమో మనసుకి సంబంధించింది. ఇది ముందు ఇంకేం చెప్పాము, సౌందర్యం అనేది శరీరానికి సంబంధించింది. వీటికి అన్నింటికి అతీతమైంది జ్ఞానం. జ్ఞాని కాని ఒక విషయం జ్ఞాపకించుకోండి, జ్ఞాని కానివాడు ఎవడు సుఖీ అవ్వలేడు. తర్వాత ఎన్ని ప్రయత్నాలు మీరు చేసినా ఈశ్వరుడు దయ లేకుండా మీకు జ్ఞానం సాధ్యం, జ్ఞానం సంపాదించలేరు. ఒకవేళ మీకు జ్ఞానం వస్తే ఈశ్వరుడు అనుగ్రహం వల్లే వచ్చింది అనుకోవాలి, కానీ మీ తెలివితేటల వల్ల, మీ సాధన వల్ల వచ్చిందని అనుకో అక్కర్లేదు. ప్రతీది కూడా దేహం యొక్క ప్రారంభం, దేహానికి సంబంధించినంతవరకు దేహం యొక్క ప్రారంభం బట్టే అది నడుస్తూ ఉంటుంది. దేహానికి సంబంధించినంతవరకు ఏంటంటే అది కొంతమందికి ఎంత పెయిన్ వచ్చినా ఏమనిపించదు, కొంతమంది ఏమో జ్ఞానం లేకపోతే ఎక్కువ కుంగిపోతారు. జ్ఞానం అంటే వాడికి చాలా అనే సిడ్డిగా కనిపిస్తాయి. అంటే వీళ్ళకి ఈ మధ్యన వాసుదేవుడు స్వామి నాకు చూపించినటువంటి దృశ్యములు, అంటే నాకు చూపించిన జాగ్రత్త అవస్థలు నాకు చూపించినటువంటి దృశ్యములు, కర్మ లేదు, సంచిత కర్మని కర్మ ఏమి లేదు, మూడు దేహాలు లేవు, ఈ పాస్ట్ టెన్స్ అనే ప్రజెంట్ టెన్స్ ఏమి లేదు, భర్తకు భర్త లేదు, డెత్తకు డెత్త లేదు. ఈ అనుభవం ఓసారి కృష్ణుడు జాగ్రత్త అవస్థలను చూపించాడు. ఏంటి మనం ఊహించే కానీ మనం అనుకునే కానీ ఏది నిజం కాదు. ఆ నిజం మనకు తెలిసే వరకు నిజం కానిదాన్ని నిజం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు అన్ని పరిస్థితులు బాగుండవచ్చు, మీలో కూడా అటువంటి వాళ్ళు ఉండవచ్చు, విర్రవేయకూడదు. అంటే సర్వసాధారణంగా ధనం ఉన్న వాడికి ప్రమాదం ఏంటంటే గర్వం పెరుగుతుంది. ధనం ఎంత ఉన్నా ఏమీ గర్వం లేని వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు భగవంతుడు అనుగ్రహం పొందిన వాళ్ళు ఎంతో కొంత. ఈ ధనంతో చాలా ప్రమాదంగా ఉండాలి, అంటే చాలా ప్రమాదం. ఏం చేద్దంటే మాయ అందరూ ఏర్పాటు చేశారు. ఎందులోనే ఇది వాళ్ళు మీకు చెప్పాడు, మనీ ఇస్ ఇల్యూజన్ ఆఫ్ ది వరల్డ్. అంటే ప్రపంచంలో ఉన్న మాయంతా ధనవరం అందరం, ప్రపంచంలో ఉన్న మాయంతా కూడా ధనవరం అది. అంటే ధనం నిజమనుకునే అంటే అర్థం అనర్థం తీసుకొస్తుంది. ఈనాటికి కాకపోయినా ముందు నాటికైనా అనర్థం తీసుకొస్తుందని తెలియక వీళ్ళు గర్వపడుతూ ఉంటారు. సంపద ఎవరికైనా సరే మూడు తరాల కంటే ఎక్కువ ఉండదు, ఎవరికైనా ఉంటే ఇంకో తరం ఉంటుంది. ఇప్పుడు సచిన్ కంప్యూటర్స్ వాళ్ళకి ఒక తరంలో నాన్న వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు మా ఇంకో ఉంటే ఆ చట్టం అది. ఇప్పుడు ఇందులో వ్యక్తిగత విషయాలు ఏమి లేవు, మూడు తరాలే ఉంటుంది. జ్ఞాన తరాలు పతనం అయిపోయి ఎలా పతనం, డబ్బు మీరు సంపాదించినప్పుడు ఎలా పోవాలో నిర్ణయింపబడుతుంది. శరీరం పుట్టినప్పుడే అది ఏ రోజున చనిపోవాలో నిర్ణయం పడుతుంది. మీరు 100 కోట్లు సంపాదించాలనుకోండి, 100 కోట్లు మనం ఎలా ఖర్చు చేసుకున్నా పోదనుకుంటారు. అది ఎలా పోవాలో ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. మీకు ఎప్పుడు నిర్ణయిస్తాడు, మీకు ధనం వచ్చేటప్పుడే ఎలా ఎప్పుడు పోవాలో మళ్ళీ ఏ టైంలో పోవాలో నిర్ణయించబడిన తర్వాత ధనం మీకు వస్తుంది. అంచేత ఏది శాశ్వతం, నిత్యము కానిది సత్యము కాదు, సత్యము కానిది శాశ్వతం కాదు. సత్యము కానిది నిత్యము కాదు శాశ్వతమైనది కాదు. అలా పుట్టుకు కూడా ఒప్పుకుంటారు ఎవరు భగవాన్. అలా భర్తకు భర్త లేదు అంటున్నారు. భర్త అంటే ఏంటి, పుట్టడం. భర్త ఉందని చెప్పచ్చు, భర్త అలా భర్తకు భర్త లేదంటున్నారు. డెత్ లేదంటున్నారు. డెత్కి మనం చనిపోతున్నాం అనుకుంటున్నాం, అనుకోవటమే డెత్కి అసలు డెత్ లేదు. ఇక్కడ ముందు భగవంతుడు చెప్పేది ఏంటంటే విర్రవేయకూడదని. వాసుదేవ స్వామివారు ముందు విర్రవేయకండి, మీ పరిస్థితులు బాగున్నాయని. అది నిజం కాదు. ఏంటి అంటే అసలు మీ మైండ్కి స్టాండర్డ్ ఎంత ఉందో చూస్తాడు, ఏదో షేక్ చేస్తాడు. అంటే అసలు వీళ్ళకి ఏమైనా డబ్బు ఉంటే గర్వం వస్తుందా ఏంటని చూస్తాడు, ఊరికే అంతకిస్తాడు. మీకు డబ్బు ఇస్తే ఎందుకు ఇస్తాడంటే ఈ డబ్బు వల్ల మీకు ఏమైనా గర్వం వస్తుందో చూసి చూడటానికే ఇస్తాడు. తర్వాత వాళ్ళు లాగేసుకుంటాడు. అది ఖాయం, అంతే అదే సందేహం లేదు. దంభము లేకుండాట అంటే దంభము లేకుండా చూసుకుని మీరు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని అనుకూల పరిస్థితులు వచ్చినా గర్వం లేకుండా చూసుకోవాలి. అంటే మనిషి ఏ మనిషిని భగవంతుని పాడైపోయామని చెప్పడు, లోపల గర్వం పెడతాడు. ఆ గర్వం మిమ్మల్ని తినేస్తుంది, అది చెదపట్టినట్టు తినేస్తుంది. ఇప్పుడు గోళ్ళకి చెదపడుతుంది చూడండి, అలాగే మీ మైండ్ని గర్వమే తినేస్తుంది. అంటే ఇది ఆడంబరం ఉండకూడదు. అంటే ఆడంబరం ఉండకూడదు. ఆచార్యులు వారు అన్నారు, నీ ముఖంలో అవినయము ఆడంబరము లేకుండా చూసుకో. ఆచార్య స్వాములు అన్నారు, నీ ముఖంలో ఆడంబరం ఉంటే తెలిసిపోతుంది, అవినయం ఉంటే తెలిసిపోతుంది. వినయం లేని మనుషులకి వినయం లేదని తెలిసిపోతుంది. అంచేది నీ ఫేస్లో ఏంటే, నీ ఫేస్లో ఆడంబరం లేకుండా అవినయం లేకుండా చూసుకోమని, అంటే రెండు లేకుండా చూసుకోమని చెప్పడానికి ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు, నీ ముఖంలో అవినయం లేకుండా ఆడంబరం లేకుండా చూసుకోమని చెప్పాడు. తర్వాత హింస మానట అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ హింస అంటే ఏంటంటే, హింస మానటం అంటే కేవలం మాంసం చేపలు తింటే మానేయటం కాదు, అది కాదు హింస అంటే. చాలామంది మానసికంగా అనవసరం మాటలు మాట్లాడతారు. ఏంటి అనవసరం మాట్లాడతారు. తర్వాత అవసరమైన మాటలే మాట్లాడాలి. మాట్లాడే ఇప్పుడు అవసరం లేని మాటలు మాట్లాడకూడదు. నాకు బుద్ధుడు చెప్పిన వాక్యం నచ్చింది. ఎవరితో ఎవరైనా ఆయనతో మాట్లాడుతుంటే వినేవాడు. నువ్వు మాట్లాడే మాటలు నాకేమైనా ఉపయోగపడతాయా? నాకేం ఉపయోగపడినప్పుడు ఈ మాటలు ఎందుకు చెబుతున్నావు? నాకు నీకు ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. బాగుంది కదా, నాకు ఉపయోగపడిన మాటలు నీకు ఎందుకు, నేను ఎందుకు చెబుతున్నాను? నువ్వు ఏదైనా ఒక మాట చెబితే నాకు ఉపయోగపడాలి. ఇక్కడ ఏం చెబుతున్నావు? ఇప్పుడు ఏం చెబుతున్నావు? ఏ సబ్జెక్ట్ చెబుతున్నావు? ఏం చెబుతున్నావు? అదే హింస మానిపోవటం. హింస అంటే శారీరకంగా చేసేది కాదు. ఎదుటివాళ్ళు నువ్వు ద్వేషిస్తున్నావు కాదు హింస. ఎదుటి వాళ్ళ యొక్క అభివృద్ధి కోరటం లేదనుకో, అది కూడా హింసే. అందుకే అది కూడా మంచిది. ఎక్కడో ఎవరి ఇంటికాడే విన్నానమ్మా, మీ ఆడపడుచు ఎలా ఉన్నారని అడిగాను మామూలుగా. ఆవిడకి ఈ మధ్యన ఒంట్లో బాగున్నట్టు కనపడతాడు అన్నాను. మామూలుగా ఎవరి ఇంటికాడ నాకు గుర్తులేదు. ఆ విషయం నాకు తెలియదండి. ఇంట్లో మీరేమో ఒంట్లో బాగలేదు అంటున్నారు. మీరు ఆ విషయం నాకు తెలియదు, ఇంట్లో బాగలేదు అంటాను. అదేంటి ఏం సార్? మీరు ఒంట్లో బాగలేదు మా ఆడపడుచుకంటున్నారు. అది ఆ విషయం నాకు తెలియదు, ఇంట్లో మట్టికి బాగోలేదాను. అంటే ఏదో పరిస్థితులు బాగోలేదని చెప్పటాను. మాట ఏంటి? పరిస్థితులు బాగోకపోతే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి. కానీ పిచ్చ మాటలు ఏంటి? ఇటువంటి మాటలకి నీకు శిక్ష భగవంతుడి చేత శిక్షించబడతా ఉన్నావు. అది హింసది. ఏంటది? నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఒంట్లో బాగలేదంటే ఏమోనండి, ఒంట్లో బాగుంది, ఇంటికాడే ఇబ్బంది పడుతున్నారు, ఏదో అది అన్ని చెప్పే పద్ధతులు తెలిసిపోతుంది కదా. వాళ్ళు ఎట్టకారంలో చెబుతున్నారు, ఎలా చెబుతున్నారు. ఇప్పుడు ఒక కాలు కుంటి అనుకోండి, ఎవరు కుంటివాడిని మీరు కుంటివాడని పిలవకూడదు. వాడి పేరెట్టి పిలవరు. కానీ వాళ్ళు అంగవైకల్యం ఉంటే వంక అంగవైకల్యం పిలవకూడదు. ఇతరులని ఎక్కడ మీరు ఎట్టకారంగా పిలుస్తున్నారో భగవంతుడు ఏదో జన్మలో అది మీకే ఇస్తాడు. ఇంకా డాక్టర్ గారు వస్తున్నారు పాండిచ్చేరిలో, మీకు ఎవరికైనా అనారోగ్యం ఉంటే చూసుకోండి అని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొఫెసర్. అంటే మీకు అనారోగ్యాలు ఉన్నాయని కాదు, ఒకవేళ ఉంటే మట్టుకే డాక్టర్ గారు వస్తున్నారు చూపించుకోండి అని. అదే పాండిచ్చేరిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొఫెసర్. రండి ఇలా కూర్చోండి. అది పాండిచ్చేరిలో గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసరు. మీకు ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే చూపించుకోండి అని చెబుతున్నారు. వీరికి దీన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే మీకు రోగాలు ఉన్నాయని అర్థం కాదు, ఒకవేళ ఉంటే చూపించుకోమని చెప్పి దాన్ని ఏమంటారు? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఆల్సో ఈ సర్వీస్. ఇప్పుడు ఇక్కడి నుంచి తిరువన్నమలై, ఇక్కడి నుంచి మెడ్రాస్ ఎంత దూరం ఉంటుందని మనం అడిగే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు కదా. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనకు కరెక్ట్ అనుకోవడం. ఈ రోజుల్లో అది కూడా దట్ ఈజ్ ఆల్సో సర్వీస్. ఈ రోజుల్లో దట్ ఈజ్ ఆల్సో సర్వీస్. తర్వాత హింస మన మాటలు సౌమ్యంగా ఉండాలి. కొంతమంది మాట్లాడుతుంటే ఎంత స్వీట్గా ఉంటుందో లెక్కలేదు. అంటే మాటలు ఆడంబరం ఉండదు, అనవసరం మాటలు వాడరు, చాలా సింపుల్గా ఉంటాయి మాటలు. తర్వాత మీకు అర్థమవుతుందో లేదో చూసుకుంటారు వాళ్ళు. ఏంటి మీకు అర్థమవుతుందో లేదో చూసుకుంటారు. వాడు మాట్లాడే భాష మీకు అర్థమవుతుందో లేదో చూసుకుంటాడు. వాడు మాట ప్రధానం కాదు, మీరు ఆ మాట వల్ల మీరు ఎంతవరకు బాగుపడుతున్నారు, మీ మైండ్ ఎంత ప్యూరిఫై అవుతుందో చూసుకుని మాట్లాడతారు. అది హింస. అదే అంటే మాట వల్ల కానీ చేత వల్ల కానీ హింస పనికిరాదు. కొంతమంది ఎదుటి వాళ్ళ మనసును అనవసరం మాటలు మాట్లాడి మీరు హింస పెడితే అయ్యే మీకు తిరిగి వస్తాయి రిటర్న్. మీరు ఇచ్చిందే మీకు రిటర్న్ వస్తాయి. నిన్న కూడా భగవాన్ చెప్పాను కదా, మీరు ఇతరులకు ఉపకారం చేస్తే ఉపకారం, అపకారం చేస్తే అపకారం. ఇతరులకి ఏది చేస్తే మీరు ఏది చేస్తే అది మాత్రమే మీకు తిరిగి వస్తుంది. ఇది భగవాన్ టీచింగ్. ఇది భగవాన్ నేనేమన్నా అనే పుస్తకంలో ఎక్కడో వస్తుంది నాకు గుర్తులేదు. తర్వాత ఓర్పు సహనం, టాలరెన్స్ 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 టాలరెన్స్. 190 ప్రాబ్లమ్స్ సహనం వల్ల పోతాం. కొంతమంది అంటారు మేము మాటకు మాట అప్పు చెప్పేసామండి, మాటకు మాట చెప్పేసామండి. అది ఒక ఏదో అది ఒక గొప్ప అనుకుంటారు. అది అలా అంటాం ఏంటంటే వాడికి ఏదో స్టేటస్ పెరుగుతుంది అనుకుంటారు. అసలు అన్నింటికంటే దైవీ సంపదలు ఓర్పు అంటే సహనం. సహనం అంటే దీని ఇంగ్లీష్లో టాలరెన్స్ అంటారు. ఈ టాలరెన్స్ గురించి రామకృష్ణుడి కంటే, వివేకానందుడి కంటే రామకృష్ణుడి భార్య శారదామాత ఎక్కువ బోధించింది. చనిపోయే టైంలో కూడా శ్వాస చివరి మాట, శ్వాస వెళ్ళిపోయే టైంలో కూడా లాస్ట్ బ్రీత్లో కూడా మీరు ఇక శరీరం ఇంకా ఉండదు, ఇప్పుడు కూడా ఏదైనా అవకాశం ఉంటే నాలుగు మాటలు చెప్పండి అంటే శారదామాత నాలుగు మాటలు చెప్పలేదు. టాలరెన్స్, ఆ టాలరెన్స్ని రిపీట్ చేసింది నాలుగు సార్లు. టాలరెన్స్. ఎందుచేతంటే ఆ టాలరెన్స్ కనుక ఉంటే మీకు చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాం. అది కాలం మీకు అనుకూలం, కాలం మీకు అనుకూలం అవుతుంది. మీకు టాలరెన్స్ ఉంటే కాలం మీకు అనుకూలం అవుతుంది. ఏ స్పార్క్ నెగ్లెక్టెడ్ బర్న్స్ ది హావ్ టాలెస్టర్. ఏ స్పార్క్ నెగ్లెక్టెడ్ బర్న్స్ ది హౌస్. మీరు ఏదైనా మీకు ఇంకా ఎవరికి ఏదైనా పేచి ఉంటే మీరు అది చిన్న పేచీ నుండి పరిష్కారం చేసేసుకోవాలి. అంటే వాళ్ళు మీ ఇంటికి రావచ్చు, మీరు ఆడింటికి వెళ్ళొచ్చు, పరిష్కారం చేసేసుకోవాలి. చిన్న పేచీ ఉంటే ఆ చిన్న పేచీని అది పెద్ద చేసేసుకుంటున్నారు అనుకోండి, అది ఎప్పటికైనా మీ జీవితాలని మీ కొంపల్ని అంటించేస్తుంది. అంటే మీ జీవితాలని పాడు చేస్తుంది. అంటే అపవిత్రత వస్తుంది జీవితాలకి. చివరికి ఆ ఊర్పు లేని దాని వల్ల మీ కొంపలు కూడా నష్టపోతాయి. అంటే ఆర్థికంగా కూడా నష్టపోతారని సహనం రాకపోవటం వల్ల మీరు సహనం ఆర్థికంగా నష్టపోతారు, కొంపలు కూడా పాడైపోతాయి, మనస్సు కూడా పొద్దుట అయిపోతుంది. పూర్వం వంటిల్ నుండి అప్పుడు ఇవి లేవు, పొగ గొట్టాలు లేవు. ఆ వంటిల్కన్నా గోళ్ళకి మసి అయిపోయేది. అలాగే మీకు కనుక సహనం లేకపోతే, అలా టాలరెన్స్ లేకపోతే మీ మైండ్ అంతా పొద్దుట మసి పట్టేస్తుంది. మీ మైండ్ మసి పట్టేస్తుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా అది ఇంకా పలచబడదు. ఏది మనస్సు, అది మనస్సు పలచబడితేనే కానీ అది మనస్సు పలచబడితే తెగిపోతుంది. మనస్సు పలచబడకపోతే తెగదు. మనోనాశనం అవ్వకుండా నీకు ఉన్న నీ భగవం, నీ హృదయంలో ఉన్న అంతర్యామి నీకు తెలియబడ్డం. అంచేది ఇక్కడ నిజ ఊర్పు అంటే సహనం గురించి భగవంతుడు, అది కూడా దైవీ గుణం. ఆ సహనం ప్రాక్టీస్ చేయండి. ఇందులో రహస్యం ఉంది. ఈ టాలరెన్స్ ఉంది అనుకోండి, ఈ సహనం, మిగతా గుణాలు అనేవి ఇది ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, ఈ టాలరెన్స్ ఒకటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, ఇంతవరకు నేను చెప్పిన ఇతర గుణాలన్నీ మీరు వదిలేసిన ఈ ఒక్క గుణం మీరు ప్రాక్టీస్ చేస్తే మిగతా మంచి గుణాలన్నీ మీకు వచ్చేస్తారు. ఈ టాలరెన్స్లో గొప్పతనం ఉంది. ఈ ఓర్పును మీరు ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, మిగతా మీరు ప్రాక్టీస్ చేయకపోయినా వాటంతా స్వచ్ఛందంగా వచ్చేస్తాయి. ఎలాగా స్వచ్ఛందంగా వచ్చేస్తాయి? స్వచ్ఛందంగా వచ్చేస్తాయి అంటే ఇందాక అక్షమణమాలలో భగవాన్ చెప్తాడు కదా, అడుగకి ఇచ్చాడు నీదు అకళంక మగు కీర్తి ఆని చేయక, అన్న ఆని చేయక నన్ను రక్షింపము అడిగిన చలం. ఇప్పుడు అడుక్కుండా ఏమి నేను అడగకుండా ఇచ్చే స్వభావం నీకు ఉంది. నా చేత అడుగించుకుని ఇస్తే నాకు నష్టం లేదు, నీ గౌరవానికి నష్టం. నీకు నేనేమి ఆస్తింగా లేకుండా అడగకుండా నీకు ఇచ్చే స్వభావం ఉంది. కానీ నా విషయం దగ్గరికి వచ్చేప్పటికి నా చేత అడిగించుకుని కనుక నువ్వు ఇచ్చే నాకేం ఆగౌరవం కాదు, నీకున్న గౌరవమే పోతుంది. అసలు గౌరవం లేని వాడికి ఇంకా పోవటం ఏముంటుంది? అంటే నాకేం పోయేది లేదు. నీకు ఏదో ప్రపంచంలో అరుణాచలేశ్వరుడు చాలా దయాపరుడు, ఏదో కంపాషన్ ఉందవాడికి, మెరిసి ఉందని అనుకుంటున్నారు. నీ గౌరవానికి భంగం కాదు, నాకు పోయేది గౌరవం అంటూ ఏమి లేదు. నీకు గౌరవం ఉంది, అదే నష్టపోతాం. నీ గౌరవానికి నష్టమని అడుగకి ఇచ్చాడు నీదు అకళంక మాకు కీర్తి అనే దేపదలు చెప్పాడు. తర్వాత ఇంకోటి, మీరు కొంతమంది ఎంత నోబుల్ సోల్సు, ఎవాల్వ్డ్ సోల్సు, రిఫైన్డ్ సోల్సు, అడ్వాన్స్డ్ సోల్సు, అలాగా మీరు వీడి పేరు సుభాష్ చంద్రబోసు, గురువు గారి పేరు సిఆర్ దాస్. అంటే సుభాష్ చంద్రబోసు ఆయన దగ్గర రాజకీయాలు నేర్చుకున్నాడు. అంటే రాజకీయాలు నేర్చుకున్నాడు. ఆయన పేరు చిత్తరంజన్ దాస్లేం. తర్వాత గవర్నమెంట్ ఆయన పేరు మీద రైలు ఇంజిన్లు తయారు చేసి దానికి ఆయన పేరు కూడా పెట్టారు, సిఆర్ దాస్. అంటే వాళ్ళకి వాళ్ళ ఫాదర్ ఏదో కారణం వల్ల ఏదో పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండవు కదండి, అప్స్ డౌన్స్ ఉంటాయి. దేర్ ఇస్ ఏ వేవ్ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. ఏమో కెరటం వచ్చినప్పుడు ఎట్టి తిరిగి మన జీవితాన్ని ఎట్టి తిప్పుతుందో చెప్పలేము. దేర్ ఇస్ హయ్యర్ పవర్. మనకి మనకంటే అత్యతమైన శక్తి ఉంది. అచేతమైన శక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతుంది. భగవంతుడు ఏమైనా జోతగాడా? భగవంతుడు ఏమైనా పేకాటాడతాడా? భగవంతుడు ఏమైనా పాచికలు ఆడుతున్నాడా? భగవంతుడు జోతగాడు కాదు. ఏంటంటే అది ఒక సిస్టమ్ ప్రకారమనే ఈ ప్రకృతి నడిపిస్తున్నాడు. ఒకవేళ నీకేదైనా చెడ్డ జరిగితే ఏంటంటే నీకు ఏదైనా చెడ్డ జరిగితే దాని ద్వారా కొన్ని అనుభవాలు నేర్చుకోవాల్సి ఉంది. నువ్వు అంతకి జరిగింది కానీ నేను ఏదో పీడించాలని కాదు. ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సంఘటన జరుగుతుంటే భగవంతుడు ఆ సంఘటన ఎందుకు తీస్తుంటే ఆ సంఘటన కొంతమందికి చెబితే వినరు. ఆ సంఘటన ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. అలాగే గాంధీ రాశాడు, దాదాబాయి నవరే ఈడెవడో పరమాచార్య రాశాడు, చాలామంది మన అనుభవం కోసం మన కోసం వాళ్ళ జీవితంలో నేర్పిన పాఠాలు మనకి సీనియర్ పరమాచార్య ఎంత చిన్నప్పుడు ఎంత అమాయకత్వంగా బతికాడు, 8వ తరగతిలోకి వచ్చిన తర్వాత కూడా జీవితంలో ఎంత అమాయకత్వంగా బతికాడో రాశాడాను. అంటే నేను ఎంత అమాయకత్వంగా బతికాను, మీరు అంత అమాయకుడిగా ఉండొద్దని చెప్పడం కోసం. అంటే వాళ్ళు నేర్చుకున్న పాఠాలు మనం చేస్తే మనం బాగుపడటం కోసం. ఇప్పుడు సిఆర్ దాస్ గురించి చెప్తున్నాను. ఆ సిఆర్ దాస్ గారు వాళ్ళ తండ్రి గారు దివాళా తీశారు. ఏదో పరిస్థితుల్లో కొంతమంది కొంత ఇచ్చారు, కొంత ఇవ్వలేకపోయారు దాస్ గారి తండ్రి. తర్వాత ఈయన హైకోర్టులో పెద్ద ప్లేడర్ అయ్యాడు. రాజకీయంగా కరకటాక మేయర్ చేశాడు. సుభాష్ చంద్రబోస్ దగ్గర, సుభాష్ చంద్రబోస్ రాజకీయాలు నేర్చుకుంటే ఈయన దగ్గర. ఎవరి దగ్గర? మై పొలిటికల్ గురు ఈజ్ సిఆర్ దాస్ అని బోస్ అనేవాడు. మై పొలిటికల్ గురు ఈ సిఆర్ దాస్. చివరికి ఏమైంది, సిఆర్ దాస్ కేసుల వల్ల గంట బెంగాల్ హైకోర్టులో ఒక గంట ఆర్గ్యుమెంట్ చెబితే ఎంత డబ్బు అని ఇచ్చేసాడు. ఎంత డబ్బు వచ్చేసింది చివరికి? ఎంత డబ్బు వచ్చేసింది ఏంటంటే, అంటే వాడికి వాళ్ళు లెక్క పెట్టుకో కౌంటింగ్కి అతీతమైనటువంటి డబ్బు వచ్చింది. ఎవరికి? దాస్ గారికి. అప్పుడు ఇంటింటికి వెళ్ళి ఏమంటే, మా నాన్నగారు మీకు ఎంత ఇవ్వాలి అని పిల్లలేరు. మా నా ఏమంటే, మీ నాన్నగారు మా దగ్గర ఏదో పట్టుకెళ్ళారు, ఏదో కొంత ఇచ్చారు కొంత ఇవ్వలేదు. మీ నాన్నగారు కూడా మీకు ఎంచుకుండా అనేవారు. ఎందుకని మీ నాన్నగారు కూడా అని మంచిగా నా పాపం ఇవ్వలేకపోయాడు. ఏదో కొంత ఇచ్చాడు, అసలు ఇవ్వలేకపోవడం కాదు, కొంత ఇవ్వలేకపోయాడు. ఆయన కూడా వదిలేను. మీరు మా దగ్గర పుచ్చుకోలేదు కదా, మీ నాన్న కదా పుచ్చుకుంటా. మీరు మా దగ్గర ఏం పుచ్చుకోలేదు, మా ఇంటికి ఇప్పుడు రాలేదు మీరు. అలా కాదు, ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, ఈ డబ్బు ఏం చేయాలి? మా నాన్న రుణం విక్తున్న చేయాలి. ఏంటంటే నాకు కూడా వెనకాల సంతానం లేరు. మా నాన్న రుణం ఇంటింటికి తిరిగి ఆ నాన్న ఎవరికైతే ఇవ్వలేదు అనా పైసలతో సహా వడ్డీతో సహా అందరికీ తీర్చేసి వచ్చాడు వాడు దాసు. అంటే అక్కడ దానాలు చేసి ఇక్కడ దానం చేయటం కంటే మనం ఇచ్చే చోటు ఇచ్చేయటం మంచిదని ఆయనకు అనిపించింది. ఎవరికి? సిఆర్ దాస్కి. ఈయనకి అరవింద ఘోష్ ఇప్పుడు ఆయన వచ్చి డాక్టర్ గారు పాండిచ్చేరి నుంచి వచ్చారు. అరవింద ఘోష్ గారికి మీరు మీరు ఎప్పుడైనా ఆశ్రమం చూడండి, తిరువన్నమాలకు 3 గంటల ప్రయాణం. ఎప్పుడైనా ఒకసారి చూస్తే చాలు, పాండ్యులో ఉంది అరవింద ఆశ్రమం. చాలా బాగా పూర్వం కూడా ధనవంద ఆశ్రమానికి ఎక్కువ బస్తా 3 రూపాయల రోజుల్లో 50 కోట్లు ఉంది ఆశ్రమానికి, అరవింద ఆశ్రమం. ఇప్పుడు ఇంకా చాలా 1000 కోట్లు అయిపోతుంది. ఇప్పుడు వాడు కూడా విప్లవ వాది. ఎవడు? చాలాకాలం రాజకీయాలు ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెళితే పార్లమెంట్ గ్రౌండ్లో ఆవరణలో ఆయన విగ్రహం పెట్టారు, బస్ట్ పెట్టారు. ఎవరిది? అరవింద్ ఢిల్లీ పార్లమెంట్లో అంటే లోపల ఆవరణలో గ్రౌండ్లో చూస్తే ఆయన విగ్రహం కనిపిస్తుంది. ఎవరి విగ్రహం? అరవింద్ ఘోష్ గారిది. సరే, అరవింద్ ఘోష్ గారిని విరుశిక్ష చేద్దామని చూశారు గురి. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకమైన దగ్గర పత్రికలు ఉండేవి, గవర్నమెంట్కి వ్యతిరేక విపరీతమైన వ్యతిరేకంగా రాసేవాడు. అంటే వీళ్ళని మన పరిపాలన చేసే అధికారం వీళ్ళకి లేదు, తెల్లవాళ్ళకి లేదు, మన దేశాన్ని దోషేస్తున్నారు అని విపరీతమైన ప్రభుత్వానికి కోపం వచ్చి ప్రకోపం వచ్చే రాత్రని రాసేవాడు. చివరికి ఈయన హైకోర్టుకు వచ్చింది అది ఆ కేసు. హైకోర్టు జడ్జెస్లో ఈయన అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందంటే, ఒక జడ్జి ఈయన తోడు చదువుకున్నవాడు. కేవలం అదే కారణం కాదు, ఈయన ఓల్డ్ ఐసీఎస్ ఎవడు ఆ పూర్వపు రోజుల్లో మన ఐఏఎస్ లాంటిది కాదు, ఎంతకంటే ఎక్కువ చదవాలి దానికి. మన దేశముఖ్ గారు ఒకరు, తర్వాత ఏమో వీళ్ళందరూ ఐసీఎస్. ఆ రోజుల్లో ఐసీఎస్ అరవింద్ ఘోష్ గారు ఐసీఎస్, అరవింద్ ఘోష్ గారు కూడా ఐసీఎస్. ఆయన ఇంగ్లీష్ ఎలా రాస్తాడంటే, ముందు భాష వెళ్ళిపోతుంది, వెనకాల భావం వస్తుంది. ఎలా రాస్తాడంటే, ముందు భాష పరిగెట్టుకుండా వెళ్ళిపోతుంది, భాష స్పీడ్గా ఒక పేజీలో పులి స్టాప్ కనపడదు, ఒక పేజీలో పులి స్టాప్. వాళ్ళు ఫాదర్ డాక్టర్, అరవింద్ ఫాదర్ డాక్టర్ కలకత్తాలో. ఈయన చిన్నప్పుడు 6వ సంవత్సరంలో ఈయన ఇంగ్లాండ్ పంపించాడు. అప్పటి నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ వచ్చేసింది దానికి. ఇప్పుడు ఎందుకు ఆయన గొడవ ఎందుకు చెబుతున్నానంటే, ఈయన ఉరితీద్దామన్న ప్రయత్నంలో జడ్జెస్ ఆ నిర్ణయం రాకుండా, అవసరమైతే జైలు ఇచ్చాం కానీ ఉరి చేయకూడదన్న ఉద్దేశం మీద ఈ సిఆర్ దాస్ గారు ఆయన దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా, ఎవరి దగ్గర? అరవింద్ ఘోష్. 16 రోజులు ఆర్గ్యుమెంట్ చెప్పాడు బెంగాల్ హైకోర్టులో. 16 రోజులు అంటే ఆయన విడిచిపెట్టేయండి, ఆయన మీరు అనుకున్న దుర్మార్గుడు ఏం కాదు, గొప్ప రైటరు. అంటే సర్వసాధారణంగా మేము పరిపాలన బానిసలుగా ఉండకూడదనే ఉద్దేశం మీద రాసినవే కానీ వైలెన్స్ ఏమి లేదు అందులోనే, వైలెన్స్ ఏమి లేదు. ఆయన అందరూ రాత్రిలో వైలెన్స్ ఏమి లేదని నిర్ధారణ చేయడానికి కొన్ని వాక్యాలు చదివి అనిపించాడు. ఈ వాక్యం లాస్ట్నే 16 రోజులు ఆయన జడ్జి 16 రోజులు ఆర్గ్యుమెంట్ చెప్పాక ఈ మాటలు చెప్పాడు. ఆఫ్టర్ మిస్ అరవింద్ పాస్టర్ అవే ఈ విల్ బి లుక్డ్ అపాన్ యాజ్ ఎ పెయిట్ అప్ పోటీ యాజ్ ఎ పెయిట్ అప్ పేటియటిజం, ప్రొఫెట్ ఆఫ్ నేషనలిజం అండ్ లవర్ ఆఫ్ హ్యూమానిటీ. ఇది లాస్ట్ ముగింపు వర్డ్స్లో. మిస్టర్ ఆఫ్టర్ మిస్టర్ అరవింద్ పాస్టర్ అవే ఒకవేళ మీరు ఉరి తీసి పంపేస్తారని, ఈ లోకం నుంచి బయటకు పంపేస్తారని కూడా చంపేసి, అంటే ఉరి చెక్ చేసి హ్యాంగింగ్ వేసి, ఆఫ్టర్ మిస్టర్ అరవింద్ పాస్టర్ అవే ఈ విల్ బి లుక్డ్ అపాన్ యాజ్ ఎ పోయిట్ ఆఫ్ పేట్రియటిజం, ప్రొఫెట్ ఆఫ్ నేషనలిజం అండ్ లవర్ ఆఫ్ హ్యూమానిటీ. అంటే ఇప్పటి వరకు మన కోర్టుకి బ్లాక్ మార్కలేదు, న్యాయం చేస్తున్నారు కానీ అన్యాయం చేస్తున్నారని మన కోర్టుకి ఇంతవరకు చెడ్డలేదు. ఇప్పుడు మీరు కనుక అరవిందని కనుక ఉరి తీస్తే ఆయన చెప్పిన మాటలన్నీ ఇక్కడ బెంగాల్లోనే ఉంటారు, నదులు దాటుతున్నాయి, సముద్రాలు దాటుతున్నాయి, ఖండాంతరాల్లో కూడా ఆయన స్పీచెస్, అదే ఆయన రైటింగ్స్కి పేరు వచ్చింది. ఈ అరవింద్ ఘోష్ చివరి జీవితం ఎలా వెళ్ళిందంటే, బెంగాల్ హైకోర్టు చేత ఈయన నశింపు, బెంగాల్ హైకోర్టు చేత ఉరి స్తంభం ఎక్కించారు అనేటువంటి మాట, అటువంటి బ్యాడ్ నేమ్ మన బెంగాల్ హైకోర్టుకు రాకూడదని చాలా మాటలు చెప్పాడు. మొత్తం మీద ఈయన అప్పుడు కేసు కొట్టేశారు, అంటే ఈయన మీద కేసు కొట్టేసి, అంతకుముందు ఈయన జైల్లో ఉన్నప్పుడు ఎవరు ఉన్నప్పుడు ఒక 5-6 ఏళ్ళు జైల్లో ఉన్నాడు అరవింద్. అంటే గాంధీ గారి టైప్ కాదు వాళ్ళు, లాలో పాలో బాలో వాళ్ళ టైప్ వీళ్ళు, గాంధీ గారి టైప్ కాదు వీళ్ళు. లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్. ఇప్పుడు మనకు రైలు వేసారు కదా విశాఖపట్నం న్యూఢిల్లీ, అది ఏమి ట్రైన్? లోకమాన్య ట్రైన్. అంటే వాడే లాల్లో పాల్లో బాల్లో, ఈ ట్రైన్ పేరే బాల్లో. మహారాష్ట్రలో చాలా సగం ట్రైన్ల పేరు ఆడి పేర్లే, లాల్లో పాల్లో బాల్లో. లాల్ అంటే లాల్ అధిపతి రాయ్, పాల్ అంటే బిపిన్ చంద్ర పాల్లో. వాళ్ళంటే బాల గంగాధర. వాళ్ళు గాంధీ గారికి ముందు ఈ దేశంలో ఉద్యమం నడిపినాడు వాళ్ళు. అది ముగ్గురు నడిపారు. ఆ ముగ్గురు కావులోకి ఈయన వస్తాడు. ఎవరు? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ కాదు, ఎవరు? అరవింద్ ఘోష్. వాళ్ళు ముగ్గురు కావులోకి వస్తాడు. అంతకుముందు కృష్ణుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఇంకో 10 రోజులు జైల్లోంచి బయటకు వస్తాడనగా భగవంతుడు దర్శనం ఇచ్చాడు. నిజంగా దర్శనమిస్తాడు. ఇదంతా అబద్ధం అనుకోకుండా అంటే మీకు డివోషన్ లేకలా అనిపిస్తుంది. మనకు ఊరికే డివోషన్ ఎక్కడ ఉందని మనం నటిస్తున్నాం. డివోషన్ ఉన్నట్టు ఏంటంటే డివోషన్ నటిస్తున్నాం. వాడు కృష్ణ దర్శనం, జైల్లో కృష్ణ దర్శనం. ఎందుకంటే కృష్ణ భక్తుడు. ఎవరు? అరవింద్ ఘోష్. నువ్వు ఒక ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు కానీ నీ శరీరం అంతకు రాలేదు. ఏంటి? పొలిటికల్ ఫీల్డ్లో నువ్వు వర్క్ చేయడానికి రాలేదు. స్పిరిచువల్గా నువ్వు కొంచెం లోకానికి మలుపు చెప్పాలి, లోకాన్ని. అయితే నువ్వు మహాయోగి అవుతావు. ఏంటి? నువ్వు మహాయోగి అవుతావు. అయితే ఈ పాండిచ్చేరి పాండిచ్చేరప్పుడు ఫ్రెంచ్ వాళ్ళ పరిపాలన, మన బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాదు. నీకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే ఇండైరెక్ట్గా నువ్వు పాండి పారిపోవడం మంచిదని కృష్ణుడు చెప్పాడు. అలాగే ఈయన జైల్లోంచి జైల్లోంచి బయటకు వచ్చాక ఎవరికి తెలియక దొంగచాటుగా సుభాష్ చంద్రబోసు దొంగచాటుగా ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈయన కూడా ఎవరికి తెలియకుండా పాండిచ్చేరి చేరుకున్నాడు. మొట్టమొదటి ఆయన పాండి వచ్చిన కొత్తలో ఒక అద్దిల్లు పుచ్చుకున్నాడు. కింద టెక్కేలేక ఇటుకలు పెట్టుకుని పడుకున్న రోజులు ఉన్నాయి. అంటే అప్పుడు పరిస్థితి లేదు. ఇప్పుడు ఇప్పుడు కొన్ని 1000 కోట్లు ఉంది ఆశ్రమానికి. ఆయన వచ్చినప్పుడు టెక్కే కూడ లేదు, ఈ తలకంది పెట్టుకోవడానికి ఇటుకలు పెట్టుకుని నిద్రపోయేవాడు. అంచేత అది ఎందుకు చెబుతున్నానంటే మీకు, నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావంటే కేవలం రాజకీయ రంగంలో ప్రవేశం. ఇప్పుడు ఇప్పుడు వరకు రాజకీయ రంగంలో ఉన్నావు, కానీ ఇంత ఇక్కడి నుంచి నువ్వు రాజకీయ రంగంలో ఉండటమే వీలు లేదు, నీకు అవకాశం లేదని, ఇక్కడి నుంచి స్పిరిచువల్ లైఫ్ నీకు ప్రారంభమవుతుందని, ఈ ఉరి శిక్ష పడకుండా కూడా డివైన్ ఇంటర్ఫరెన్స్ వచ్చిన దానికి తర్వాత పాండిచ్చేరు వచ్చేసాడు. పాండిచ్చేరులో అరవింద ఆశ్రమం ఏర్పడింది. తర్వాత అక్కడ వైబ్రేషన్స్ కొంత అరవింద వైబ్రేషన్స్ మీకు కొంత తెలుస్తావా? ఆ సమాధి దగ్గర మీరు గంట కూర్చుంటే, ఎవరు? అరవింద సమాధి దగ్గర మీరు గంట సేపు ప్రశాంతంగా కూర్చోండి, పక్క వాళ్ళతో మాట్లాడకుండా కూర్చోండి. ఆ శాంతి తరంగాలు మీ శరీరాన్ని కొంచెం తడతా ఉంటాయి, ముట్టుకుంటూ ఉంటాయి. అది మీకు స్వచ్ఛంగా ఆ టచ్ తెలుస్తుంది మీకు. ఏంటి? మీరు ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు పాండి ఇక్కడ 3 గంటలే ప్రయాణం అరవింద ఆశ్రమం చూసిరండి. పాండి అదే పాండిచ్చేరిని. తర్వాత మెడ్రాస్ నుంచి పాండిచ్చేరి సముద్రం వారు ఒక హైవే వేశారు. ఇప్పుడు చాలా సుఖం కాదు. మెడ్రాస్ నుంచి పాండిచ్చేరి ఇప్పుడు 3 గంటలు వచ్చేసాం. ఏం చేద్దండి, మెడ్రాస్ నుంచి పాండిచ్చేరి సముద్రం వారు ఒక పెద్ద మంచి రోడ్డు వేశారు. అక్కడ మెడ్రాస్లో బయలుదేరితే 3 గంటలు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎక్కడికి? పాండిచ్చేరి దగ్గర. చాలా దగ్గర అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ ఏమన్నా ఓర్పు, తర్వాత నిజాయితీ. ఏంటి నిజ? సిన్సియారిటీ. ఏంటి సిన్సియారిటీ గురించి భగవంతుడు ఏం చెప్పాడంటే, మేము అభివృద్ధిలోకి రావడానికి ఆధ్యాత్మికంగా సాధన చేయడానికి ఆధ్యాత్మికంగా మేము సాధన చేస్తున్నామండి, కానీ అభివృద్ధిలోకి రాలేకపోతున్నామని ఎవరైనా చెబుతాడు దానికి ఒకటే లోపం, సిన్సియారిటీ లేదు, డెడికేషన్ లేదు, సిన్సియారిటీ లేదు, డివోషన్ లేదు. అన్నిటికంటే ముఖ్యం సిన్సియారిటీ. అంటే అన్నిటికంటే ముఖ్యం సిన్సియారిటీ అంటే వాళ్ళకి ఇప్పుడు రామకృష్ణుడి తండ్రి, రామకృష్ణుడి తండ్రి ఉన్నాడు. అంటే ఆ ఏరియాని పరిపాలించేవాడు రామకృష్ణ తండ్రిని ఒక అబద్ధం చెప్పమన్నాడు కోర్టులో. నో అన్నాడు. ఏంటి నో అన్నాడు? నో అన్నాక అయితే వాడు ఆ ఏరియాలో కొంచెం వాడు రాజుని అంటేవాడు ఈయన ఆ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టేశాడు. ఎవరిని? రామకృష్ణుడి తండ్రిని, రామకృష్ణుడి తండ్రిని. చివరికి అలా తిరిగి ఇక్కడ సెటిల్ అయ్యాడు. ఎవడో కామారి పుగ్గురులు ఎక్కడో సెటిల్ అయ్యాడు. వాడు పరిపాలకుల చేత చాలా హింసింపబడ్డారు. కోర్టులో అబద్ధం చెప్పమన్నారు, ఇటు చెప్పను అన్నాడు. సరే, ఈ సఫరింగ్ అయిపోయిన తర్వాత గయ్యెళ్ళాడు. అంటే ఈ సఫరింగ్ అయిపోయిన తర్వాత గయ్యెళ్ళాడు. ఆ గైలో ఉన్న కృష్ణుడి పేరు గదాధరుడు. అంటే రామకృష్ణ పరమహంస గారు చిన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా గదాధరుడు. అక్కడ మహావిష్ణువు ఆయనకి దర్శనం ఒక అంటే పగల గై చూసేవాడు, రాత్రులు మీరు ఎప్పుడు చాలామంది అది మిస్ అవుతున్నారు. గదాధరుడు గుడి పక్కనే పిండాలు పెట్టిన చోట పక్కనే గదాధరుడు గుడి ఉంది, అది చూడకుండా వచ్చేస్తున్నారు. అది రాత్రులు అక్కడ పడుకున్నవాడు ఎవడో కింద నేల మీద పడుకున్నవాడు రామకృష్ణుడు తండ్రి. అప్పుడు మూడో రోజునే మహావిష్ణువు, నేను మీ ఇంటికి వస్తానని చెప్పాడు. చెప్పనిలో కనిపించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పాడు. ఆశ్చర్యం అండి, వస్తానంటే ఎవరైనా సంతోషిస్తారు, భగవంతుడు వస్తాడు రావద్దనని చెప్పాడు. నువ్వు పొరపాటును కూడా మహావిష్ణువు చెబుతున్నాడు మీ ఇంటికి వస్తానని, నువ్వు పొరపాటును కూడా మా ఇంటికి రావద్దు. అది మీరు అటు సినిసేట అనంటే ఇంకోటారు, నువ్వు పొరపాటును కూడా మా ఇంటికి రావద్దేం. కారణం ఏంటంటే నేను దశరథ మహారాజుని కాదు, లేకపోతే వసుదేవుడిని కాదు. వాళ్ళంటే ధనవంతుడు, దశరథ మహారాజు అంటే ధనవంతుడు. మనం నేను దీనికే ఇబ్బంది పడుతున్నాను, నేను దీనికే ఇబ్బంది పడుతున్నాను. మా ఇంటికి నువ్వు వస్తానంటే నువ్వు తీరా వస్తావు, నీకు అన్నం పెట్టాలో బట్టలు కొట్టాను సరే, ఇవన్నీ నా వల్ల వచ్చింది. నేను ఏదో మేము కాలక్షేపం చేసుకుంటాం, ఒక బోట తిని ఒక బోట తినకుండా. మరి నీకు మా ఇంటికి వచ్చే రెండు బోట నేను అన్నం పెట్టలేను, అయితే దయించి నువ్వు మా ఇంటికి రావద్దు రావద్దని చెప్పాడు. వాళ్ళు గొప్పతనం చూడండి, ఎవరు నువ్వు మా ఇంటికి రావద్దని మహావిష్ణువుతో డైరెక్ట్గా చెప్పాడు. ఎవడు రామకృష్ణుడు పరమ తండ్రి. అప్పుడు అంటాడు, నువ్వు అన్నం తింటున్నావా అని, నువ్వు అన్నం తింటాలేదా తింటున్నాను, నువ్వు తినేది నాకు పెట్టు, ఓ 50% నాకు, ఓ 50% నీకు, అలా వద్దని చెప్పినా కానీ వచ్చేసాడు. వాడే గదాధరుడు, వాడే రామకృష్ణుడు. మా ఇంటికి రావద్దని 10 సార్లు చెప్పాడు. చెప్పిన ఈ పుణ్యాత్మ ఇంటికి వెళ్ళి మనం పుట్టాలన్న ఉద్దేశం మీద ఆయన అక్కడికి వచ్చేసాడు. ఎక్కడికి? కామార్పుకురు వచ్చేసాడు. అంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే నిజాయితీ అదేంటంటే, అంటే సర్వస్వం పోగొట్టుకున్న, ఉన్న ఇల్లు పోగొట్టుకున్న అలా సిన్సియర్గా ఉన్నాడు. ఆ డెడికేషన్, సిన్సియారిటీ, ఆ డివోషన్, సరెండర్, ఏంటి ఈశ్వరుడికి సరెండర్. ఇక్కడ రామకృష్ణ పరమహంస తండ్రుల్లో ఏం చూడాలంటే ఇది చూడాలి. ఏది? నిజాయితీ. ఏంటి నిజాయితీ? పిల్లడు. తర్వాత గురుసేవ, గురువు పట్ల గౌరవం ఉండాలి. అసలు ఒక మాట చెప్తారు, మీకు ప్రపంచం అందరి పట్ల అద్వైతం ఉన్నాం, ప్రపంచం పట్ల అద్వైతం ఉన్నాం, ఒక గురువు పట్ల ద్వైత్యం ఉండాలి, కానీ అద్వైతం పనికిరాదని. గురువు పట్ల ఎప్పుడు అద్వైతం చూపించకండి. అద్వైతం అనేది ఒక ఐడియల్, మనం పొందవలసినటువంటి ఒక డెస్టినేషన్ అది, కానీ వ్యవహారం అంతా ద్వైతమే. అంటే అద్వైతం అంటే మనం పొందవలసింది, అద్వైతం అంటే రెండు లేనిది. అద్వైతం అంటే ఏంటి? రెండు లేనిది. సత్యం, శివం, సుందరం, అంటే బ్రహ్మం, అద్వైతం, ఎంత మాండిక్యంలో చెబుతుంది. మీ హైదరాబాద్ భక్తులందరికీ డాక్టర్ విజయ్ మాండిక్య ఉపనిషత్తు టీచర్ అయిపోతుంది. మాండిక్య ఉపనిషత్తు బాగా చదువుకుంటుంది. ఇప్పుడు హైదరాబాద్ భక్తులందరూ కూడా విజయ్ ఇంటికి వెళ్ళి మాండిక్య ఉపనిషత్తు చెప్పించుకోండి. మరి ఏమో విజయ్ ఎలా, ఇప్పుడు ఈ పద్మ డాక్టర్ పద్మ ఎలా చెబుతుందంటే, నాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు హైదరాబాద్ కనపడి, ఏమంటే రాధాకృష్ణ సరిగ్గా రాయలైపోయాడు అని కామెంట్ అన్నారు. మరి విజయ్ ఈ పద్మ ఎలా చెబుతుందో మనకు తెలియదు. మరి ఒకవేళ కష్టమైన పుస్తకాలు చదవలేమని తేలికైన పుస్తకం కూడా ఇచ్చాం మొన్న, చాలా తేలిగ్గా రాసిన పుస్తకం కూడా అంటే చెప్పించుకోండి. హైదరాబాద్ భక్తులు ఉపయోగించుకోండి. మాండుక్యమే, మాండుకం అంటే కప్ప. అంటే ఆ ఉపనిషత్తుగా పేరు ఏం చేశారంటే, మైండ్ ఈ జాగ్రత్త అవస్థలోంచి మరి నిద్రావస్థలోకి, నిద్రావస్థలోంచి కప్ప ఇలా ఉరుకుతుంది. కప్పను అడవదు, ఇలాగ జంప చేస్తుంది, ఉరుకుతుంది. అలాగే దానికి మండూకం అంటే కప్ప ఈ జాగ్రత్త అవస్థలోంచి నిద్రావస్థలోకి ఉరుగుతుంది, నిద్రావస్థలోంచి స్వప్నావస్థలోకి ఉరుగుతుంది, మళ్ళీ స్వప్నావస్థలోంచి ఈ జాగ్రత్త అవస్థలోంచి జాగ్రత్త అవస్థలోకి ఉరుగుతుంది. ఈ మూడు అవస్థలు కదా, ఈ మూడు అవస్థలకి ఈ అలా ఉరుకుతూ ఉంటుంది. దానికి ఈ మూడు అవస్థలకు ఆధారంగా బ్రహ్మం అంది. అంటే మూడు అవస్థలకు నాకు బాగా నిద్ర పట్టింది అన్నప్పుడు తలంపు ఇందాక పద్మ చెబుతుంది కూడా అన్ని తలంపులు అని కరెక్టే. కానీ తలంపులు లేనప్పుడు కూడా నిద్ర చూసేవాడు తలంపులు రజితుడు ఒకడు చూస్తున్నాడు. ఇక నిద్రలో తలంపు ఉందా? తలంపు లేదు. కానీ రాత్రి బాగా నిద్ర పట్టిందని మీరు చెబుతున్నారు. అప్పుడు చూసిన వాడు ఎవడు ఆ తలంప? మామూలుగా పద్మ చెప్పింది కరెక్టే. అంటే చావు తలంపు, పుట్టిక తలంపు, మీ ప్లెజర్ తలంపు, మీ పెయిన్ తలంపు, మీ రిలేషన్షిప్ తలంపు, ఫ్రెండ్షిప్ తలంపు, విరోధం తలంపు, ఎవ్రీథింగ్ ఇస్ థాట్ ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం. ఎవ్రీథింగ్ ఇస్ థాట్ ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ ట్రూత్, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్. అంటే ప్రతిదీ తలంపే, ప్రతిదీ తలంపే. ఈ మాండుక్య ఉపనిషత్తులో ఇలా జంప చేస్తున్నానమాట. అలాగే మన జీవుడు జంప చేస్తున్నాడు. మండుకు అంటే కప్ప కదా. మన జీవుడు జాగ్రత్త అవస్థలోంచి స్వప్న అవస్థలోకి వెళ్తాడు, నిద్రావస్థలోకి వెళ్తాడు స్వప్న అవస్థలోకి వెళ్తాడు, మళ్ళీ నిద్రావస్థలోకి వస్తాడు, మళ్ళీ మెరుకులోకి వస్తాడు. ఈ మూడు అవస్థలు మనం చనిపోయే వరకు ఆధారంగా ఉంటాం. కానీ ఒక జ్ఞానికి మట్టుకి స్కందాశ్రమంలో ఒక భక్తుడు పడుకున్నాడు. అది గాంధీ గారి ఉద్యమం రోజు. ఆడు మామూలుగా స్వప్నంలో రాట్నం తిప్పేస్తున్నాడు. దాన్ని ఏదో అంటారు, రాట్నం తిప్పుతారు కదా, దారం తయారు చేస్తారు కదా దారం. ఆడు స్వప్నంలో దారం, అదే ఆ రోజుల్లో రాట్నాలు చెప్పడం అలవాటు గాంధీ గారి రోజుల్లో. ఇప్పుడేముంది, ఇప్పుడు అందరు రైతు బట్టల మిల్లు వచ్చేసినాయి కదా. వాడు నిద్రలో ఏం చేస్తున్నాడు అంటే తిప్పేస్తున్నాడు. అంటే వీడు పరమ అంటే అందరి హృదయాల్లో బ్రహ్మగా ఉన్నాడు కదా వీడు. నిద్ర లేపి నిద్ర చెడగొట్టుకుని రాట్నం తిప్పుతున్నావు అని అడిగాడు. ఎంచేత వాడు స్వప్నానికి కూడా వీడు సాక్షిగా ఉన్నాడు. అంటే వాడు స్వప్నానికి కూడా వీడు సాక్షిగా ఉన్నాడు. ఏమండి స్వామి, మీరు ఎప్పుడైనా నిద్రపోతున్నారా? ఏమో మెరుకుగా ఉన్నాడు నిద్రపోతాడు. మరి మెరుకుగా ఉన్నాడు నిద్రపోతాడు. మీరు మెరుకుగా ఉన్నాడు నిద్రపోతాడు. అయితే మీరు మేలుకునే ఉంటున్నారా? మరి నిద్రపోయేవాడు మేలుకుంటాడు, మేలుకున్నవాడు నిద్రపోతాడు, నిద్రపోయేవాడు మేలుకుంటాడు. వాడితోటి మనకు సంబంధం ఏంటి? ఎందుకంటే నిద్రపోతున్నాడు మేలుకుంటున్నాడు. మేలుకున్నవాడు నిద్రపోతాడు, నిద్రపోయేవాడు మేలుకుంటాడు. ఆ గొడవతోటి మనకు సంబంధం ఏంటి? ఒక ప్రపంచంలో ఎక్కడా లేని వింత చెప్తాను. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, రామకృష్ణ పరమహంస ఉన్నాడు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు సైన్స్ ఉన్నారు. ఏంటి, ఇంకా మనకు తెలియని సైన్స్ కూడా అనేక మంది ఉన్నారు. అందరూ మన కాళ్ళు చాపుకుని ఎలా పడుకుంటాం, అందరూ సైన్స్ అలా పడుకున్న వాళ్ళు. రామకృష్ణుడు కూడా మీరు దక్షిణేశ్వరం చూపిస్తే రెండు మంచాలు ఉంటాయి అక్కడ. ఒక మంచం మీద ఆయన పడుకుంటాడు, ఒక మంచం మీద కూర్చొని చెప్తాడు, కుర్చీలో కూర్చోడు. రామకృష్ణుడు ఒక మంచం మీద కూర్చుంటాడు, ఇంకో మంచం ఒక చిన్న మంచం మీద కూర్చొని టీచ్ చేస్తాడు. గౌతమ్ ఇతను బుద్ధుడు సహజంగా కింగ్. అంటే సహజంగా మహారాజు కదా, ఆయన సన్యాసి అంత ఫుల్గా డ్రెస్ ఉండదు. సరే ఓ రాజుకు ఊరగా ముక్కేసి అన్నం పెడతారు. ఎలా పెడతారు? అన్నం పెట్టేవాళ్ళు కూడా పుష్టిగా పెట్టారు. ఆయన తుష్టిగా తినేవాడు, సరిపడే తినేవాడు. మామూలుగా ఆకలి చంపుకునేవాడు సరిపడే తినేవాడు. రోజుకి ఒక్కసారి 11 ఒంటి నిండా శుభ్రమైన అంటే రాజు కదా, మరి ఒంటి నిండా శుభ్రంగా డ్రెస్ పాదాల దాకా డ్రెస్ చేసేవాడు. అన్నం సరిపడే తినేవాడు, బొత్తిగా తక్కువ తినేవాడు కాదు, సరిపడే తినేవాడు. అయితే వెరీ బ్యాలెన్స్డ్ హెడ్ మాట మాట మటుకి చాలా బిహేవియర్ ప్యాటర్ను అది బిహేవియర్ ప్యాటర్న్ మాట ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. అంటే ఆయనకి ప్రపంచంలో ఎంత పేరు రావడానికి అంటే హైలీ సివిలైజ్డ్ మ్యాన్ అండ్ హైలీ కల్చర్డ్ మ్యాన్, ఆ బ్రెయిన్ కల్చర్డ్. అయితే ఆయన కూడా మంచమే పడుకునేవాడు, చెట్ల కింద ఉన్నవాడు, ఆ చెట్ల కింద కూడా కాళ్ళు చాపుకునే పడుకునేవాడు. వదాన పద్ధతిలాగా ఇంతవరకు ప్రపంచంలో ఎవడం లేడు. ఆ సోపాలు సోపాలు ఇలా ఇలా పడుకుని అక్కడ సోపం ఉంది కదా, భగవాన్ హాల్లో చిన్న హాల్లో ఆ సోప అదే సోప ఇలా పడుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. పిల్లేదైనా ఆ తలుపులు లోపల తలుపు వేసుకున్నవాడు కాదు, పిల్లేదైనా తలుపు గంటి లోపలికి వచ్చేది. ఇలా కళ్ళు చెరిచి చూడు, అక్కడ ఏదైనా చప్పుడు అయితే కళ్ళు చెరిచి చూడు. మరి అది నిద్రపోతున్నాడు మెలకుగా ఉంటున్నాడో లేదా నిద్రట్లో మెలకుగా ఉంటున్నాడో మనకేం తెలియదు. ఈ రకమైన చెయ్యింటి ప్రపంచంలో ఈ విషయంలో మట్టుకి పర్టికులర్గా ఈ విషయంలో మట్టుకి సృష్టిలో ఎవడం లేడు. కాళ్ళు చాపుకునే మామూలు మనుషులు మన అందరం ఎలా నిద్రపోతున్నాం హాయిగా, అలా నిద్రపోయినట్టే అసలు హిస్టరీలో ఎక్కడా లేదు. ఆ నిద్రపోతున్నాడని మనం అనుకుంటాం అనుకోండి, భగవాన్ బాగా నిద్రపోతున్నాడు హాయిగా అని అనుకుంటే గౌకుని కళ్ళు తెరిచి చూస్తాడు మన అంక అంచేత ఆయన మూడు అవస్థలకు అతీతుడు. ఏ మూడుకి? జాగ్రత్త అవస్థకి, స్వప్న అవస్థకి, నిద్ర అవస్థకి అవచేతుడే. ఆయన కాళ్ళు చాపు అసలు నిద్రపోయే ముందు ఎప్పుడు కాళ్ళు చాపుకోలేదు అనం. నిద్రపోయే వాళ్ళు అందరూ కాళ్ళు చాపుకుంటారు. సరే గురువు సేవ అంటే గురువు పట్ల గౌరవం కలిగి ఉండాలి. అంటే గురువు పట్ల రెస్పెక్ట్ ఉండాలి. మీకు చదువు చెప్పేటప్పుడు మీకు ఎవరైతే చదువు చెబుతున్నారో అతని పట్ల గౌరవం ఉండాలి. ఏం చేద్దంటే అతని పట్ల గౌరవం లేకపోతే అతను మంచి టీచర్ అయినా బాగా చెబుతున్నప్పటికీ మీ బుర్రక పట్టదు. ఆ రెస్పెక్ట్ లేనప్పుడు అంటే గురువు పట్ల మీకు రెస్పెక్ట్ లేనప్పుడు అతను ఎంత సిన్సియర్గా చెప్పినా మీకు అది బ్రెయిన్కి పట్టదు, బ్రెయిన్కి పట్టదు. అంచేది గురువు పట్ల కూడా మీరు ఆప్య ఎఫెక్షన్ ఉండాలి. గురువు పట్ల కూడా ఎఫెక్షన్ ఉండాలి. అలా ఈ ఆధ్యాత్మిక మామూలు గురువులని ఆచార్యులు అంటారు. ఆచార్యులని మన కాలేజీలో మాస్టర్ అందరూ ఈ ఆధ్యాత్మికంగా టీచ్ చేసేవాడిని ఆచార్యుడు అంటారు. ఏదైనా కుదపాల సత్యనారాయణ గారు తణుకు దగ్గర ఉండరాజవరం ఒక ఊరు ఉంది. ఆయన ఇంగ్లీష్ చెప్తాడు, మ్యాథ్స్ చెప్తాడు, లేకపోతే ఎన్ఎస్ పిఎస్ కూడా చెప్తాడు, ఎన్ఎస్ ఐఏ చెప్తాడు. ఆయన మ్యాథ్స్ చెబుతా అంటే ఈ గోడకు కూడా లెక్కలు వస్తాయి. అంటే నూటికి సున్న వచ్చినప్పటికి నూటికి నూరు తీసుకురాగలడం. అంటే నీకు ముందు ఇంట్రెస్ట్ కలగజేస్తాడు మ్యాథమెటిక్స్ అంటే. మ్యాథమెటిక్స్ అంటే నీకున్న భయం పోగొడతాడు. ఆయన పేరు కుదపాది సత్యనారాయణ. ఆ సిన్సియారిటీకి మాలి పేరు ఆయన. అంటే సిన్సియారిటీకి మాలి పేరు. ఇప్పుడు ఖర్చుడు పోను 80 లక్షలు ఇప్పుడు ఆయన 80 లక్షలు బ్యాంకులు వేసి అది కట్టి ఓల్డేజ్ హోమ్ కట్టి 80 లక్షలు ఇప్పుడు బ్యాంకులు వేసి చచ్చిపోయాడు ఆయన. ఆ ఊళ్ళో కూడా ధనవంతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా సహకారం చేశారు. ఎక్కడ వాళ్ళు వీళ్ళు ఉండరాదు వరంలో. మీకు సంఘటన చెబుతాను, ఈజ్ యబొమ్మణి. పెదపాల సత్యనారాయణ ఈజ్ యబొమ్మణి. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కూడా నెలకు 5 లక్షలు 6 లక్షలు మనం తెచ్చుకుంటున్నామంటే కొదపాల సత్యనారాయణ గారి కారణం. ఆయన చెప్పిన చదువు వల్ల ఈ రోజున అమెరికా వచ్చి సంపాదించుకుంటున్నాం అనే విశ్వాసం చాలా మందికి ఉంది. ఆయనకు ఆ మధ్యన అనారోగ్యం చేస్తే ఒక స్టూడెంట్, ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్ 15 లక్షలు పంపాడు. ఈయన ఎంత సిన్సియర్ మేనేజ్ చెబుతున్నాను, నువ్వు పంపిన 15 లక్షలు అందినాయి, నా అకౌంట్ నెంబర్లో పడ్డాయి. నీ 15 లక్షలు నాకు తిరిగి పంపేస్తున్నాను. ఎందుకు చేస్తానంటే 15 లక్షలు కాదు కదా, 15 కోట్లు ఖర్చు పెట్టినా నేను బతకను, 6 నెలల లోపల చనిపోతాను. ది టైమ్ హస్ కమ్, నేను చచ్చిపోయే టైం వచ్చేసింది. అయితే నువ్వు డబ్బు పంపావు, నేను డబ్బు ఎక్కడ పాడు చేస్తాను, నేను హాస్పిటల్లో కరక పెద్ద హాస్పిటల్లో చేరినాక నేను ఇంకా బతికే అవకాశం లేదు, అంటే నీ డబ్బు నీకు రిటర్న్ చేసేస్తున్నాను. అలా కాదండి, ఒకవేళ మీకు అవసరం లేకపోతే ఓల్డేజ్ గమ్మకి జమ కట్టండి, నేను ఓల్డేజ్ కేమ్ కట్టినప్పుడు నువ్వు సంథింగ్ ఇచ్చావు, ఎంత ఇచ్చావు నాకు జ్ఞాపకం లేదు. మళ్ళీ ఇప్పుడు ఓల్డేజ్ కేమ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నా ఆరోగ్యం కాపాడుకోమని ఈ డబ్బు పంపావు. నేను ఎలాగైనా చనిపోతాను, ఈ డబ్బు ఖర్చు పెట్టినా చనిపోతాను అని చెప్పి అక్కడ మళ్ళీ ఓల్డేజ్ కొమ్మలోకి జమ కట్టను, నీ డబ్బు నీకు పంపేస్తున్నాను. అంటే ఎప్పుడో కాదు కలియుగం, ఇప్పుడు ఈ కలియుగంలో కూడా అటువంటి సీనియర్ ఫెలోస్ ఉన్నారు. మా జిన్నూరు హై స్కూల్లో 4 ఏళ్ళు హెచ్ఎం చేశారు. ఒక కొబ్బరికాయ ఇంటికాడ ఏదో ఒక 20 కొబ్బరి చెట్లు ఉన్నాయి జిన్నూరు హై స్కూల్ గ్రౌండ్లో. ఒక కొబ్బరికాయ ఇంటికి పట్టుకెళ్తే పాలకులు ఫోన్ చేసి 1000 కొబ్బరికాయలు ఏ రేట్లో ఉన్నాయని అడిగి, 1000 కొబ్బరికాయలకు అంత లెక్కలు మేస్తారు కదా, మరి 1000 కొబ్బరికాయలకు అంత రేటు ఉంటే ఒక కొబ్బరికాయకి ఎంత రేటు అది హై స్కూల్ అకౌంట్లో జమ కట్టేసి ఆ కొబ్బరికాయ ఇంటికి పట్టుకెళ్ళాడు. దట్ ఈజ్ కుదప సత్యనారాయణ, దట్ ఈజ్ కుదప. అయితే ఆయనకి భయం లేదు, అంటే అభయం స్థితి, అభయం. ఆయన లెసన్ చెబుతాడంటే డిఈఓ గారు వస్తే, లేకపోతే డివిజనల్ ఇన్స్పెక్టర్ వస్తే, ఎడ్యుకేషన్ డైరెక్టర్ వస్తే, ఆయన నా రూమ్లో కూర్చోబెట్టండి, మర్యాద చేయండి, నేను ఈ పీరియడ్ అవ్వకుండా ఆయన దగ్గరికి వెళ్ళను, ఈ పిల్లలకి చెప్పే టీచింగ్ పాడు చేయను. అంటే నేను వచ్చేవరకు ఆయన డైరెక్టర్ గారిని కూర్చోమనండి, ఇక్కడ పాఠం బ్రేక్ చేసి మట్టికి పాఠం చదవడం మానేసేవాడు డైరెక్టర్ కాదు చీఫ్ మినిస్టర్ వచ్చిన వెళ్ళడం. కారణం భయం లేదు దానికి. ఏంటి కారణం ఏంటంటే అసలు భయం అనేది దానికి తెలియదు, అది కారణం. ఇక్కడ ఏమంటున్నాడంటే శుచిత్వం గురి సేవ, ఏంటి ఆయన ఆధ్యాత్మిక గురువు ఏం కాదు. అంటే ప్రతి ఆదివారం నా దగ్గరికి వచ్చి సంథింగ్ నేర్చుకునేవాడు. అంటే జిన్నూరు రాకముందానికి అసలు డివోషన్ అంటే ఏంటి తెలియదు పాపం. జిన్నూరు వచ్చాక ప్రతి సండే వచ్చి అన్నీ నేర్చుకున్నాడు. 2-3 గంటలు కూర్చొని అన్నీ నేర్చుకున్నాడు. నాన్నగారు మీకు నాకు పరిచయం అయింది, మీరు నాకు మెటాఫిజిక్స్ టీచ్ చేస్తున్నారు. ఆయన ఒకవేళ మీరు చెప్పినా మా స్టూడెంట్కి ఎవరికి 34 మార్కులు వస్తే 34 వేస్తాను కానీ 35 అని చెప్పాడు. ఒకవేళ మీ దగ్గరికి వచ్చి నేను చదువుకుంటున్నాను కాబట్టి ఎప్పుడైనా రికమెండ్ చేస్తారేమో ముందే చెప్పేయటం, రికమెండేషన్ చేయ. అయితే రిజిడ్గా ఉంటాడు ఆయన. ఏంటి మనకు నచ్చినా నచ్చపోయినా మనిషి రిజిడ్గా ఉంటాడు. తర్వాత అంటే గురువు పట్ల రెస్పెక్ట్ ఉండాలి. అంటే భౌతిక విద్యలైనా ఆధ్యాత్మిక విద్య అయినా గురువు పట్ల రెస్పెక్ట్ ఉండాలి. అదంటే రెస్పెక్ట్ లేకపోతే ఆయన చెప్పింది నీకు బ్రెయిన్కి పట్టదు, ఆయన చెప్పింది నీకు బ్రెయిన్కి పట్టదు. శుచిత్వం లోపల శుచిగా ఉండాలి, బయట శుచిగా ఉండాలి, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. నన్ను ఈవేళ అక్కడికి తిరువణమల టౌన్లోకి ఒక పెళ్లి కొడుకు నన్ను కారులో తీసుకెళ్ళాడు, మళ్ళీ కారులో తీసుకొచ్చాడు. అతను అప్పుడు ఎక్కడ ఇతర దేశంలో ఎక్కడ యూకేలో ఉంటున్నాడు. నేను అన్నాను మీకు యూకేలో చాలా శుభ్రతగా ఉంటుంది అంటే లండన్ సిటీ చాలా శుభ్రంగా ఉంటుందండి. ఆయన కెమికల్ ఇంజనీర్, మరి ఇండియాలో శుభ్రత లేదన్నాను. నాన్నగారు చెప్పుకోవటం తేలికండి, అది చాలా చిన్న దేశాలు యూరప్ దేశాలు అని చెప్పి ఆ క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు. హిందూ దేశం అంటే చాలా పెద్ద దేశం, ఇంత పెద్ద దేశం మీద శుచిత్వం మెయింటైన్ చేయడం కష్టం అన్న అభిప్రాయం చెప్పుకోవడం తేలిక అన్నాడు పాప. మన తరఫున మాట్లాడుతున్నాడు. అంటే యూరప్ దేశాలు చిన్న చిన్నయండి, యూరప్లో ఉన్న దేశాలు మన దేశం చాలా విశాలమైన దేశం. అంటే మీరు ఇంగ్లాండ్ తోటి పోల్చుకుని మీరు చెబుతున్నారు నన్ను, మీరు రైటే లండన్ చాలా శుభ్రంగా ఉంటుంది. ప్రపంచ దేశాలు అన్ని సిటీస్లో కూడా లండన్ శుచిగా ఉంటుంది. మీరు బాగానే చెబుతున్నారు, బహుశా లండన్ వచ్చి ఉంటారేమో మీరు అంటే గుర్తులు చెబుతున్నారు ఆయనకి. మరి ఇండియా లాంటి విశాలమైన దేశం, చాలా బిగ్గెస్ట్ కంట్రీ, లండన్ లాగా ఎలా ఉంటుందండి? ఏదో అంత శుభ్రం, ఏదో శుభ్రంగా ఉండాలి, మీరు చెప్పింది ఒప్పుకిస్తున్నాను. లండన్ అంత శుచిగా తిరువన్నమలై ఉండాలని మనం అనుకోకూడదు అంటున్నాడు. లేదా అబ్బాయి మాటలు చూసి అమ్మాయి సొగపడుతుంది అనుకున్నాను. ఈ అబ్బాయి మాటలు చూసి ఎంత ఈ కాస్త అక్కలను ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే మేము వెళ్ళిన దూరం. అప్పుడు అనుకుని అంటే న్యాయంగా మాట్లాడుతున్నాడు. ఏంటి న్యాయంగా మాట్లాడుతున్నాడు? మీరు అని చెప్పి ప్రతి విషయంలోనే లండన్ లాగా వాటితోటి ఇండియాని పోల్చుకొని ఇక్కడున్న పరిస్థితులు వేరు. అసలు వీళ్ళకి శుచిత్వం నేర్పడం చాలా కష్టం వచ్చిన ముందు. అంటే ఇక్కడ భగవాన్ ఏమంటున్నాడు అంటే లోపల శుచి ఉండాలి, బయట శుచి ఉండాలి, లోపల శుచి ఉండాలి బయట. అంటే మీరు టైంకి స్నానం చేసి టైంకి శుభ్రం, అంటే రోజు పౌడర్ రాసి తిరగమని కాదు, అంటే శరీరంలో మట్టి లేకుండా. ఏంటి మట్టి ఉంటే దొరద వస్తుంది, ఈ మట్టి ఉంటే దొరద. శరీరాన్ని నీ శుభ్రంగా ఉంచండి. మీరు సున్నిపిండి ఎట్టి సున్నిపిండి వాడండి, లేకపోతే సోపు వాడండి, లేదా తర్వాత ఏమో మీ మట్టికి శరీరం కూడా శుచిగా ఉండాలి. శివుడి ముక్కుతో ఉండకండి అన్న, శివుడి ముక్కు అంటే రన్నింగ్ నోస్ అంటారు. ఏంటి అస్తమానం కొంతమంది కారుతూ ఉంటుంది, ఏది శివుడి కారుతూ ఉంటుంది, అలా ఉండకండి. శివుడి ముక్కు, శివుడి ముక్కు ఉన్నట్టు ఆముదం పుచ్చుకుని ముఖాల్లోకి సిద్ధం అవ్వకండి అన్న. కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు ఆముదం పుచ్చుకుని వచ్చారో ఇంటికాడి నుంచి అనిపిస్తుంది మీరు, అలా ఉండకండి. అంటే ఎప్పుడు విత్ స్మైలింగ్ ఫేసెస్. కొంతమంది ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏడుపు ముఖాలతో ఉంటారు, ఎప్పుడు చూసినా ఏడుపు ముఖాలు ఏంటో తెలియదు మనకి, ఏదో వస్తువు పోగొట్టుకున్నారు ఇలా అని అనిపిస్తుంది. కొంతమంది ముఖం చూస్తూ ఉంటారు ఏదో వస్తువుని పోగొట్టుకున్నారని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అంచేది బాహ్యంగా బుద్ధుడు చాలా శుచిగా ఉండడు. ఇప్పుడు రమణ మహర్షి గారిలో గోచి పెట్టుకుని శరీరాన్ని దుమ్మంతా అలా ఉండేది కాదు. బుద్ధుడు చాలా శుచిగా ఉండడు, శారీరకంగా చాలా శుచిగా ఉండడు. అంటే మీరు టైం రోజుకు కొంతమంది రెండు పూట్ల స్నానం చేస్తారు, రోజుకు రెండు పూట్ల స్నానం చేస్తారు, కానీ మొత్తమే ఎన్ని ఎన్నిసార్లు స్నానం చేసినా చేయకపోయినా మొత్తమే శుచిగా ఉండాలి, శరీరాన్ని నీట్గా ఉంచాలి, క్లీన్గా ఉంచాలి. అదే టైంలో మీ శరీరం ఎంత శుచిగా ఉంటుందో ఎంత శుభ్రంగా ఉంటుందో మెయింటైన్ చేస్తున్నారు. అంటే బట్టలు ఖరీదైన బట్టలు కట్టమని కాదు ఇక్కడ చెప్పింది, మీరు అది బాగా అర్థం చేసుకోండి. మీరు బట్టలు ఖరీదైన బట్టలు కడితే శరీరం శుచిగా ఉండదు. మీరు బట్టలు ఏం బట్టలు కడుతున్నారో మీ ఆర్థిక పరిస్థితిని బట్టి చూసుకోండి, అది కాదు ఇక్కడ పరిస్థితి. శరీరం శుచిగా ఉండాలి. ఏంటంటే అంటే బట్టలు ఖరీదైన కట్టినంత మాత్రం శుచిగా ఉండదు, శరీరం శుచిగా ఉంటుంది. కొంతమంది నోట్లు ఎప్పుడు ఏదో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, కొంతమంది నోట్లోంచి బ్యాడ్ చాదు ఒక జబ్బు. ఏంటంటే అంటే వాళ్ళు ముఖం కడుక్కోవాలి కదనా, అది కూడా జబ్బు. దానికి కూడా వాళ్ళు మందులు ఉన్నాయి హోమియోపతిలో అక్కడ వాడాలి వాళ్ళు. అంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అటువంటివి కూడా లేకుండా చూసుకోండి. అంటే ఆ బ్యాడ్ స్మెల్ ఎవరు నోటి అమ్మటం వస్తుంది, ఆడికి ఇబ్బంది లేదు మీకు ఇబ్బంది, వినే దగ్గరుండి మాట్లాడేవాడికి బ్యాడ్ స్మెల్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంచేది మీరు శరీరాన్ని శుచిగా ఉంచుకోండి, ఇది భగవంతుడు చెబుతున్నాడు. ఇది శరీరాన్ని నీట్గా ఉంచుకోండి, క్లీన్గా ఉంచుకోండి, దాన్ని ఎప్పుడు కంఫర్ట్లో ఉంచాలి. శరీరాన్ని ఎప్పుడు కూడా కంఫర్ట్లో ఉంచాలి. శరీరాన్ని కంఫర్ట్ ఎంత ముఖ్యమో మైండ్కి అంతే కంట్రోల్ అంతే ముఖ్యమని ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడు, శరీరానికి కంఫర్ట్ ఎంత ముఖ్యమో మీరు కంఫర్ట్ కోరుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు రైళ్ళు అంతే కదా టిక్కెట్లు పెంచుతున్నారు, కంఫర్ట్స్ ఏమి లేవు. ఇప్పుడు రైళ్ళు పడే ఇబ్బంది ఏంటంటే మనం టిక్కెట్లు రేట్లు పెంచేస్తున్నారు, సరే పెంచండి. దాంతో సమానంగా ప్యాసింజర్స్కి కంఫర్ట్స్ పెంచాలి, కంఫర్ట్స్ పెంచటం లేదు. అంటున్నారు పెంచుతామని కానీ పెంచటం లేదు. తర్వాత మైండ్ శుచిగా ఉండాలి, మైండ్ శుభ్రంగా ఉండాలి. కొంతమంది మైండ్ చూస్తుంటే ఆశ్చర్యపడతాం మనకి. ఏంటి వర్ణించాడు కదా వెల్ కంట్రోల్డ్ మైండ్, వెల్ డైరెక్ట్ మైండ్. అమ్మాయి ఇక్కడ ఉందా, అమ్మాయి ఇక్కడ ఉందా అని నువ్వు లేదు చెప్పమ్మా. నాకు ఆ చెట్టు ఒకటి మాట్లాడటమ్మా చాలా ఇష్టంగా ఉంది నాకు, చెప్పు దగ్గరికి. నా కుడి చేయి దగ్గర చెప్తాను నాకు, చెప్పు ఏంటి మొదలుపెట్టు.
వెల్ డైరెక్టెడ్ మైండ్,
వెల్ డైరెక్టెడ్ మైండ్,
వెల్ డిసిప్లిన్డ్ మైండ్,
వెల్ డిసిప్లిన్డ్ మైండ్,
వెల్ కంట్రోల్డ్ మైండ్,
వెల్ కంట్రోల్డ్ మైండ్,
వెల్ రెగ్యులేటెడ్ మైండ్,
వెల్ రెగ్యులేటెడ్ మైండ్,
వెల్ ఆర్డర్డ్ మైండ్,
వెల్ ఆర్డర్డ్ మైండ్,
వెల్ కల్చర్డ్ మైండ్,
వెల్ కల్చర్డ్ అంటే హైలీ కల్చర్డ్ మైండ్,
వెల్ సివిలైజ్డ్ మైండ్,
హైలీ సివిలైజ్డ్ మైండ్. అయిపోయిందండి.
ఇంకోటి ఉంది నాన్నగారు, నేను మీ దగ్గర అవే విన్నానండి. నాన్న
మర్చిపోయారండి,
నేను వినలేదు నాన్నగారు మీ దగ్గర, నేను సారణాలలో చదవలేదండి నాన్నగారు.
అంటే అది చెప్పానండి నేను,
నేను వినలేదండి నాన్నగారు, మీరు ఎక్కడైనా చెప్పారు. ప్యూరిఫైడ్ మైండ్ అంటే నాన్నగారు,
ఐదు ప్యూరిఫైడ్ మైండ్ అంటే రెగ్యులేటెడ్ మైండ్ అండ్ ప్యూరిఫైడ్ మైండ్ అది అసలు అసలు మెయిన్ అదే ప్యూరిఫైడ్ మైండ్ కూర్చోండి. అసలు మైండ్ అసలు మనం చేసే సాధన ఇలా ఇలా అరుణాచలం రానివ్వండి కాశీ వెళ్ళామండి, లేకపోతే మీరు సత్సంగాలు పెట్టుకుంటున్నారు కదా, లేకపోతే గ్రామాల్లో టౌన్స్లో ఏదో సత్సంగం చెన్నమయ మిషను లేదా రామకృష్ణ మిషను లేదా భగవానికి సంబంధించిన ఏదో పెట్టుకుంటున్నారు. దీనికి మెయిన్ ఏంటంటే ఈ సాధనలో మెయిన్ ఏంటంటే ప్యూరి మీ మైండ్ని ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ ఉండాలి మీ మైండ్కి. ఆ ప్రాసెస్ అంటే ప్యూరిఫై మీ మైండ్ని ప్యూరిఫై చేసే ప్రాసెస్ చేయడమే ఈ సత్సంగాల ప్రయోజనం. అది ఒకటే మైండ్, వెళ్ళ కంట్రోల్డ్ మైండ్, వెళ్ళ ఆర్డర్డ్ మైండ్ ఏదో 90 చెప్పారు. వీటి అన్నింటి ప్రయోజనం ఏంటంటే నీ మైండ్ ప్యూరిఫై అవ్వాలి. అంటే ఎంత ప్యూరిఫై అవ్వాలి, నేను ఎంత తినాలండి, నీ శరీరం మెయింటైన్ అయ్యేలా తినాలి. బాగా తక్కువ తినకూడదు, ఎక్కువ తినకూడదు, నీ శరీరం బాగా మెయింటైన్ అవ్వాలి. నీ శరీరం బాగా మెయింటైన్ అయ్యేలాగా తినాలి. తక్కువ కూడా తినకూడదు, తక్కువ తింటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మధ్య మార్గంలో తినాలి. అంటే దీనికి కృష్ణుడు మంచి పేరు పెట్టాడు. మామూలుగా ఉపనిషత్తులు ఈ పురాణాల్లో అంటే మితాహారం అంటారు, లేకపోతే మితాహారం లేకపోతే ఇంకోటి ఇంకో మాట ఉంది ఏంటది, కృష్ణుడు చెప్పింది ఏంటంటే అతి ఆహారం మితాహారం అని చెప్పలేదు అన్న. యుక్తాహారం అంటే మీ బాడీకి ఒక బాడీ కొంత ఎంత ఆ బాడీ ఎంత డైజెస్ట్ చేసుకుంటుందో అది చూసుకుని ఎక్కువ తినవద్దు తక్కువ తినవద్దు. తర్వాత ఒక మనిషికి కొంచెం ఎక్కువ తినవలసి ఉంటుంది, ఒక మనిషికి కొంచెం తక్కువ తినవలసి ఉంటుంది. ఆ డైజెస్టివ్ కెపాసిటీ ఉంటుంది కొంతమందికి. అంటే దీన్ని కాపీ కొట్టినట్టు ఉండకూడదు. అంటే మన ఫుడ్ మన అంతవరకు మన ఫుడ్ బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మన అవసరానికంటే ఎక్కువ తింటాం అనుకోండి ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఎక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎక్కువ తినేసామనుకోండి ఎక్కువ తినేసినప్పుడు ఆయాసం వచ్చి మంచమే పడిపోతాం. అంచేత యుక్తంగా తింటే ఏమవుతుందంటే ఈ బ్రెయిన్కి ఇక్కడ ఎక్కువ తినేస్తే ఈ పొట్ట చుట్టూరు బ్లడ్ తిరుగుతూ ఉంటుంది. సరిపడే తింటాం అనుకోండి ఈ ఎడ్డకి ప్రవహించే బ్లడ్ ఎడ్డకు వచ్చే బ్లడ్ యూనిఫార్మ్గా ఉంటుంది. మనం ఎక్కువ తినేస్తే మరిపోయిచ్చేస్తుంది మనకు. ఎంచేత మరిపోతుంది అంటే బ్లడ్కి ఈ బ్రెయిన్కి వెళ్ళి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ఆ మగతలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం మాట్లాడటం లేదో వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి, ఈ బ్రెయిన్కి ఏం బ్లడ్ సప్లై తగ్గిపోయి పరాక మాటలు మాట్లాడతారు. అంటే ఎక్కువ అన్నం తింటే ఎంత బ్లడ్ బ్రెయిన్కి అందాలో అంత బ్రెయిన్కి అందదు, పొట్ట దగ్గర ఆగిపోతుంది. అంచేత దీనికి అతిగా తింటే సోమరితనం వస్తుంది, మితంగా తింటే నీరసం వస్తుంది. అంటే యుక్తాహార విహారం, మీరు యుక్తాహారంగా ఉండాలి. తర్వాత ఏదో టైంలో వాకింగ్ ఉండాలి. అంటే సరసగా మీరు ఇంటికాడ వాకింగ్ సరిపోతున్నాములండి మీకు. ఇంటికాడ ఆ గదిలోంచి ఈ గది దగ్గర ఆ గదిలోంచి ఈ గది దగ్గర చాలాసార్లు తిరుగుతారు. వాకింగ్ అంటారు కానీ మీకు సరిపోతున్నామనుకుంటున్నాను నేను. మరి ఆ ఇంట్లో అస్తమానం పొద్దున మధ్య సాయం దగ్గర తిరుగుతూ ఉంటారు కదా. అంటే మీకు వాకింగ్ కానీ పురుషులకు వాకింగ్ ముఖ్యం, మీకంటే కూడా పురుషులకు వాకింగ్ ముఖ్యం. వాకింగ్ మీకు మంచిదే. అంటే యుక్త ఆహార విహారస్య, ఆహారంలో విహారంలో మధ్య మార్గం మంచిది, అతిగా ఉండకూడదు. విహారం అనే ఏకంగా మైళ్ళు తరబడి 50 మైళ్ళు 25 మైళ్ళు నడవకూడదు. అంచేత అది కూడా యుక్తంగా ఉండాలి. అంటే అది కూడా ఎక్కువ దూరం నడిస్తే టైర్ అయిపోతారు. అదే ప్రతి ఆహారంలో యుక్తంగా ఉండాలి, వ్యవహారంలో యుక్తంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవల్లో కలగ చేసుకోకూడదు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని సలహా అడిగితే చెప్పొచ్చు. అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని సలహా అడిగితే చెప్పొచ్చు, కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని సలహా అడగకుండా మీ అంతరం మీరు వెళ్ళి కలగ చేసుకోకూడదు. మీ అంతరం మీరు కలగ చేసుకుంటే ఎందుకు కలగ చేసుకున్నట్టు, అవసరమైన మాటలు మీరు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నట్టు? మీ అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి మాట్లాడుతున్నట్టు. అవసరం తర్వాత ఇంకోటి, ఎక్కడన్నా పేచి ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడిగితే మీకు తోచింది చెప్పొచ్చు. అంటే తర్వాత మీకు తోచింది మీరు న్యాయం అనుకున్నది చెప్పినప్పుడు వాళ్ళు నిష్ఠురాలు వచ్చినా మీరు తేలిగ్గా భరించగలరు. మనం చెప్పవలసిందని చెప్పి వాళ్ళు వింటే వింటారు, లేకపోతే లేదు అని. అప్పుడు మీకు వాళ్ళకి ఈ మధ్యన ఏమన్నా మీరు ఎక్కువ మాట్లాడతారు, వాళ్ళతో ఎక్కువ మాట్లాడే ఏమన్నా మాట్లాడకూడదని మాకు విరోధం ఏం కాదండి, మాట్లాడితే ఇన్సల్టింగ్ రిప్లైస్ వస్తున్నాయి అది తగ్గించేసాను. మాట్లాడితే ఇన్సల్టింగ్ రిప్లైస్ వస్తున్నాయని అని చేత తగ్గించే ఇష్టం లేక కాదు ఏంటంటే ఇష్టం అంచేత మాటగాడ కూడా అది ముక్తసరిగా ఉండాలి. ఎంతవరకు అవసరమైతే అంతవరకు అంతవరకు చెప్పాలి. అంటే మితంగా మాట్లాడటం వల్ల కలహాలు తగ్గిపోతాయి, ఎక్కువ మాట్లాడటం వల్ల కలహాలు వస్తాయి, మితంగా మాట్లాడటం వల్ల కలహాలు తగ్గుతాయని. అతిగా మాట్లాడకూడదని. ఇప్పుడు మనం కూడా అతిగానే ఉంటున్నామమ్మా. ఇప్పుడు రామకృష్ణ మిషన్ వాళ్ళు ఓన్లీ 1 అవర్ ఇలా టైం చూస్తారు, దగ్గర టేబుల్ గడియారం పెట్టుకుంటారు, సరిగ్గా 1 అవర్ అయింది అనుకోండి, భగవద్గీత చెబుతున్నారు అనుకోండి, ఇంకొక పాదం ఉందనక అది కూడా వదిలేసి నెక్స్ట్ సండే అనేసి పుస్తకం అక్కడ పడేస్తాడు. మనం చేదస్తుపడికి మనకి టైం సెన్స్ లేదు. అంటే మనకు టైం సెన్స్ లేదు మొదలని అసలు గడియారాలు చూడలేదు మనం. టైం సెన్స్ రామకృష్ణ మిషన్ వాడు గంట అంతే కరెక్ట్గా చెప్తారు, పోనీ ఇంకా ఇంకో పాదం ఉంది కదా అది అది చెప్పేసి ముగించేద్దామని కూడా అనుకుంటారు, వెంటనే నెక్స్ట్ సండే అని చెప్పేసి ముగించేస్తారు. అంటే ఆ టీచింగ్ కూడా అతిగా అక్కర్లేదు, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే సరిపోతున్నాను, అది మనం ఆచరించడం లేదు. తర్వాత వాళ్ళు ఏమన్నాడు శుచిత్వం, లోపల శుచిగా ఉండాలి బయట శుచిగా ఉండాలి. కొంతమంది మైండ్ అంటే మనం అందరం ఎలా ఉండాలంటే డిసెంబర్ నెలలో గులాబీ పువ్వులే ఉండాలని. ఎలా ఉండాలి మనం? డిసెంబర్ నెలలో రోజెస్ ఇన్ డిసెంబర్, డిసెంబర్ నెలలో గులాబీ పువ్వులు ఎంత అందంగా ఉండాలి, అంత బ్యూటిఫుల్ మైండ్ ఉండాలని. వండర్ఫుల్ మైండ్, బ్యూటిఫుల్ మైండ్, చార్మింగ్ మైండ్. అంటే డిసెంబర్ నెలలో గులాబీ పువ్వును చూసేటప్పటికి ఎంత అందంగా కనిపిస్తున్నారో అలా మన మైండ్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉండాలి, మన మైండ్ కూడా బ్యూటిఫుల్గా ఉండాలి. వాళ్ళ దగ్గర మనం కూర్చున్నప్పుడు ప్యూరిఫైడ్ మైండ్ దగ్గర, అంటే ప్యూరిఫైడ్ మైండ్, ఆ ప్యూరిఫైడ్ మైండ్ దగ్గర వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ మనకు పనిచేస్తాయి. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ భగవంతుడి ప్రపంచంతో పాచికలాడ్డని చెప్పినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ 10th క్లాస్ వరకు SSLC వరకు జస్ట్ పాస్ మార్క్స్ తోటి పాస్ అయ్యేవాడు, అంటే 34-35 మార్కులతో. ఒకసారి గ్రేస్ మార్క్స్ తోటి కూడా పాస్ అయ్యేవాడు. అతను ప్లస్2లోకి వచ్చేటప్పటికి ఏంటి అందరూ బాగా చదువుతున్నారు మనకు చదువు రావటాలంటే, ఓ పక్కన ఇంటికి వెళ్ళేటప్పటికి నా కడుపుని పుట్టామేంటారని అమ్మ తడి తందే నీకు చదువు సరిగ్గా రా అంటే వాళ్ళ అమ్మబ్బాయి ఏం చెప్పమంటారండి, వీడు చదువు సరిగ్గా రాపిన పర్లేదు ఆడమే ఆధారపడతాడేమో పొట్టకని. వీడు పొట్టకే ఆడు ఆడి దా అమ్మ మీద ఆధారపడతాడని లోపల భయం ఆవిడకి. ఆవిడనే యావరేజ్ ఫ్యామిలీ, వీడికి వీడికి చదువు వస్తే ఉద్యోగం చేసుకుంటాడు ఎక్కడికో పోతాడు, చదువు రాకపోతే తిండికి మన మీద ఆధారపడతాడు, లోపల భయం అంతే ఆవిడకి. అప్పుడు ఇలా ఒకసారి కళ్ళు ఓపెన్ చేశాడు, ఇలా చూశాడు వాళ్ళు బాగా చదువుకుంటున్నారు వీళ్ళు బాగా చదువుకుంటున్నారు మరి మనకి చదువు ఎందుకు రావటం లేదు ఏంటి. అలా ప్లస్2లోకి వచ్చాక అలాగలాగలాగల ప్రపంచాన్ని చూసి నేర్చుకునే ఆ ఫ్రెండ్స్ను చూసి ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్ను చూసి వాళ్ళకి ఆ మార్కులు ఎందుకు వస్తున్నాయి అంటే మనకి ఎందుకు రావటం లేదు అని అలా కంపారిటివ్గా అలా చూసుకుంటే ప్రపంచ మేధావులు ఒకడైపోయాడు. అంత మేధావు ఇంతవరకు ప్రపంచంలో పుట్టలేదు. నేను ఎవరో నిన్న మొన్న ఒక సైంటిస్ట్ తోటి మాట్లాడినప్పుడు న్యూటన్ నాకుడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ నాకుడు, అంత తెలివైన వాళ్ళు ఇంతవరకు ప్రపంచంలో ఎవరో పుట్టలేదంటే అయ్యి ఉండొచ్చున్నారు. అంతా ఇందుకు మన పిల్లోడి పేరు ఏం పేరమ్మా? విక్రమ్. విక్రమ్ నా దగ్గర 7వ తరగతి చదువుకున్నప్పుడు వచ్చేవాడు లక్ష్మీగారింటికి. అది మధురా నగర్లో లక్ష్మీ గారు కొంతకాలం ఉన్నారు. నేను లక్ష్మీ గారి ఇంటికి అప్పుడు అక్కడికి వెళ్తే మధురా నగర్లో లక్ష్మీ గారి ఇంటికాడు ఉండిపోయిన అప్పుడు ఈవిడ వచ్చేవాడు. ఎవడు ఈడు ఈడు పేరు ఏం పేరు విక్రమ్ వచ్చేవాడు. 7వ తరగతి కానీ వచ్చాడు. ఆ 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి వాడు యావరేజ్ ఏం అంటే యావరేజ్ అంటే 62 70 వచ్చాయి కానీ ఆడు పెద్ద ఐఐటి స్టూడెంట్ అవుతాడని నేను అనుకోలేదు, ఆడు అనుకోలేదు. సరిగ్గా ఇంటర్మీడియట్లోకి వచ్చేవాడికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కొడుకుతోడు స్నేహం కలిసింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవడంటే మనవాడే, ఏలూరు వాడే, వెస్ట్ గోదావరి వాడాడు, ఏలూరు అయింది. ఆయన పేరేం పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు. ఆయన కొడుకు ఈయన ఇక్కడ రామాయ కాలేజీ ఉంది కదా, ఇక్కడ హైదరాబాద్ ఉంది కదా, ఇంటర్మీడియట్ చెప్పారు, ఇంటర్మీడియట్ చెప్తారు, ప్లస్ టూ చెప్తారు. అక్కడ కూడా వీళ్ళు ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నారు, అక్కడ కూడా కలిసి ట్రైనింగ్ అయ్యారు. వీడు ఆయన వాచ్ చేయడం మొదలుపెట్టాడు. ఎవరికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కొడుకుని అడిగి ఫస్ట్ మార్కులు వస్తున్నాయి మనకు రావటం లేదంటే అలాగ ఆయన దగ్గర పెట్టి వాచ్ ఆయనతోటి పోల్చుకుని మొదలుపెట్టాడు. ఆడితో సమానం అయిపోయాడు. ఆడు అయ్యేటాడు ఇప్పుడు కానీ ఆడు 25-26 లక్షలు తెచ్చుకుంటున్నాడు కానీ హ్యాపీగా లేడు. ఈ పాపం హ్యాపీగా లేడు. ఏమో ఆడికి అనేక ఇబ్బందులు ఉన్నాయి అంటే ఆడుకుంటే చెప్పాను అంటే చదువు బాగా వచ్చాడు కానీ అంటే బాగా చదువుకున్నవాడు బాగా డబ్బు ఉన్నవాడు వీళ్ళందరూ సుఖపడుతున్నారంటే అది ఒట్టిది. అది బాగా చదువుకున్న మాట నిజమే. ఇప్పుడు మన విక్రమ్ హ్యాపీగా లేడు. ఆడు చదువు ఆడికి ఉపయోగపడినాయో జీతం డబ్బు వస్తుంది, డబ్బు వల్లే కేవలం సుఖపడలేదు కదా. కేవలం అని పొట్టక తిన్నున్నంత మాత్రం చేత నువ్వు సుఖపడలేవు. ఏసు నీకు నీకు పొట్టక ఆహారం ఉందన నాకు నీకు మనకేం ఇబ్బంది లేదు ఇంకా దుఃఖం రాదని అనుకోవద్దు. ఒక ఫుడ్ వల్ల మాత్రమే నువ్వు జీవించలేవు. మరి ఫుడ్ వల్లే జీవిస్తుంటే చచ్చిపోయే వాళ్ళందరూ ఎందుకు మంది చచ్చిపోతున్నారు? అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళందరికి ఫుడ్ లేదా? అంటే మనిషి సుఖంగా బతకడానికి చదువు ఒకటే సరిపోదు, డబ్బు ఒకటే సరిపోదు. అది మనం ప్రత్యక్షంగా ఏసు చెప్పిన మాటలు చూస్తుంటే మనం చూస్తున్నాం. విక్రమ ఇది నాటి కాదు. సరే ఇక్కడ ఏం చెప్తున్నాడు? గురు సేవ, గురువు పట్ల రెస్పెక్ట్ ఉండాలి, గురువు పట్ల రెస్పెక్ట్ ఉండాలి. ఆ రామయ్య గారు కూడా వీడు మంచితనం చూసి వీడి విషయంలో శ్రద్ధగా చూసేవారు. అంటే ఆ గురు ఆయన పట్ల ఉండే విశ్వాసాన్ని బట్టి వీడు మన పట్ల చాలా విశ్వాసంగా ఉన్నాడని వీడి పట్ల కొంచెం ఎక్స్ట్రా కొంచెం శ్రద్ధ చూపించేవారు. ఎవరి పట్ల? వీడు మన వీడు విక్రమ్ పట్ల. విక్రమ్ అనే మాట విష్ణు సహస్రనామాలో ఉంది. విక్రమ్ అనే మాట ఎక్కడ ఉంది? విష్ణు సహస్రనామాలో ఉంది. అంటే శుచిగా ఉండాలి. డిసెంబర్ నెలలో గులాబీ పువ్వుల్లా ఉండాలి. మీరు ఎప్పుడు మా ఇంట్లో కలుపు మొక్కలు ఉండకూడదు. అక్కడ ఏంటి కలుపు మొక్కలు ఉండకూడదు. ఎంత శుచి ఉండాలని ఇక్కడ ఏదోటి మళ్ళీ శుచిగా ఉండాలి. ఎంత శుచి ఉండాలని అంటే నీ లోపల ఉండే బ్రహ్మం ఎంత శుచిగా ఉందో నీ మైండ్ కూడా అంత శుచిగా లేకపోతే అది మైండ్లో బ్రహ్మంలో ఐక్యం కాలేదు. బ్రహ్మం ఎంత శుచిగా ఉందో ఎంత ప్యూరిఫైడ్గా ఉందో నీ మైండ్ కూడా అంత ప్యూరిఫైడ్గా ఉంటే నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయినట్టు నీ మైండ్ వెళ్ళి బ్రహ్మంలో ఐక్యం అయిపోతుంది. అయితే దీనికి ఎంత ప్యూరిటీ ఉండాలి? బ్రహ్మము నీలో ఉన్న బ్రహ్మము బుద్ధుడు భగవంతుడు భగవంతుడు అన్నపైన బ్రహ్మమును యాక్సెప్ట్ చేశాడు. నీ లోపల ఉన్న బ్రహ్మము ఎంత శుచిగా ఉందో నీ మైండ్ కూడా అంత వండర్ బ్యూటిఫుల్గా ఉంటే ఉంటే అంత ప్యూరిఫైడ్గా ఉంటే మాత్రమే నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టు నీ మైండ్ బ్రహ్మములో ఐక్యమవుతుంది. ఎప్పుడు ఐక్యమవుతుంది? బ్రహ్మముతో సమానంగా శుచి నువ్వు కూడా అవ్వాలి, దాంతో ఈక్వల్గా ఉండాలి. అది శుచిత్వం. ఈ శుచిత్వం అనేది చాలా మంచి మాట. లోపల శుచిగా ఉండాలి, బయట శుచిగా ఉండాలి. ఏమంటే మేము లోపల శుచిగా ఉన్నాం కదా బయట శుచిగా ఉంటుంది కదా అలా అనుకోకూడదు. ఏంటండి నువ్వు లోపల శుచిగా ఉన్నావు కదా ఇంకా నీకు మంచినీళ్ళు ఎందుకంటే ఏమంటాడు? లోపల శుచిగా ఉన్నావు కదా ఇంకా నీకు భోజనం ఎందుకంటే ఏమంటాడు? అంటే మైండ్కి అలా బాడీకి కంఫర్ట్ ఉండాలి, మైండ్కి కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ ఎంత ఉండాలి, పెర్ఫెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి కంట్రోలు, వ్యావరంగా ఉండకూడదు, పెర్ఫెక్ట్ కంట్రోల్. ఏంటి పెర్ఫెక్ట్గా ఉండాలి ఆ కంట్రోలు. తర్వాత ఇప్పుడు ఈ చెయ్యి ఎలా ఉందనుకో, ఏమైనా కదులుతుందా, అంత పెర్ఫెక్ట్గా ఉండాలి మైండ్. ఇప్పుడు గాలి వేస్తుంటే ఆ చెట్టు అటు అటు ఊగుతుంది, అలా ఉండకూడదు. గాలి కృష్ణుడు చెప్పాడు, గాలి అని చూడ దీపం ఎలా ఉంటుందో మైండ్ అంత కంట్రోల్గా ఉంటుంది. ఇది కృష్ణుడు గీతలో చెప్పాడు. తర్వాత స్థిరభావం, అంటే కొంతమందికి స్థిరత్వం ఉండదు. అంటే ఎందుకుండదమ్మా స్థిరత్వం అంటే బ్రెయిన్లో ఏకాగ్రత లేనప్పుడు స్థిరత్వం రాదు. మనకి మైండ్ వాండరింగ్ తగ్గాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇస్ ది ఓన్లీ కీ టు ది ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ అని ఫిలాసఫీలో చెప్పారు. పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు నీవు ఎనపెట్లో డబ్బు ఉంది, ఆ ఎనపెట్లో డబ్బు నువ్వు తీసుకోవాలంటే నీ చేతిలో తాళం చేయి ఉండాలి. అలాగే నీ హృదయంలో నాలెడ్జ్ నీకు ఓపెన్ అవ్వాలంటే, నీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు నీకు ఓపెన్ అవ్వాలంటే, నీ మైండ్కి ప్యూరిటీతో పాటు కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ ఏకాగ్ర ఆ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే నీకు వచ్చిందో మైండ్ వాండరింగ్ తగ్గిపోతుంది. మైండ్ వాండరింగ్ తగ్గిపోయి దానికి ఒక స్థిరత్వం వస్తుంది. ఏమవుతుంది, కొంతమంది ఈ స్థిరత్వం ఉండదు వాళ్ళకి. రోజుకు మాట చెబుతారు, ఏంటంటే మీరు రోజుకు మాట చెబుతున్నారు, నేను అలా తోసింది, వాళ్ళు ఇలా తోసింది అంటారు. ఏంటి అర్థం కాదు, నేను అలా తోసిందంటే వేళ ఇలా తోలిసింది అంటారు. నిజం కూడా అంతే, వాళ్ళకి ఒక స్టెబిలిటీ ఉండదు. ఏంటంటే ఒక స్టెబిలిటీ ఉండదు, ఆ మైండ్కి ఒక స్థిరత్వం ఉండదు, ఆ ప్యూరిఫికేషన్ ఉండదు. అసలు మన మైండ్ని మనం ఉద్ధరించుకోవాలన్న భావన కూడా వాళ్ళకు ఉండదు. ఆ మైండ్ ఉద్ధరించుకోకపోవచ్చు, అసలు మన మైండ్ని మనం బాగు చేసుకోవాలి అనే తలంపు కూడా వాళ్ళకి రాదు. స్థిర భావం ఉండాలి. తర్వాత మైండ్ని ఎంతైంది టైము, ఎంతైంది టైం, ఎంతైంది టైం, ఎంతైంది 5 అవుతుందా, ముగించేద్దు. మరి ఇప్పుడు ఒక్క శ్లోకం అయింది, మనం ఇంత టైము ఖర్చు పెట్టాము, ఎంత టైం ఖర్చు పెట్టేప్పుడు ఇప్పుడు ఒక ఏంటండి, ఈ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో ఈ మాటల్లో చెప్పుకొచ్చాడు. ఒక్క శ్లోకం అయింది, తర్వాత ఇక్కడ రామకృష్ణ పురం చెప్పిన పత్రలో చెబుతున్నాడు. నీకు ఇంటికాడ భార్య ఉంటుంది, ఏంటి నీకు ఇంటికాడ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇల్లు ఒకటి ఉంటుంది. ఉంటే ఉండని వాళ్ళ పట్ల డ్యూటీ చెయ్యి, కానీ మోహం పెట్టుకోవద్దు. అంటే ఇంట్లో పని మనిషిలాగా, మీ ఇంట్లో ఉన్న పని మనిషి మీ ఇంట్లో మీ ఇంటి పట్ల ఎటువంటి యాటిట్యూడ్ ఉంటుందో నువ్వు కూడా అలా ఉండాలి మీ ఇంట్లో అతిగా. అంటే మోహం పెట్టుకోకూడదు వాళ్ళ మీద. ఏంటంటే డ్యూటీ చేయాలి, ఏంటంటే డ్యూటీ చేయాలి కానీ మోహం పెట్టుకోకూడదు. అండి మనిషి తొందరగా చచ్చిపోయి ఇంకా వయసు రాకుండా చచ్చిపోవడానికి కారణం మోహమే. ఇట్ ఈస్ డెల్యూజన్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. ఇట్ ఈస్ డెల్యూజన్, ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ ఓల్డ్ ఏజ్. అంటే రామకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ మీ ఇంట్లో పని మనుషులు ఉంటారు, వాళ్ళు పని చేస్తారు, పిల్లల్ని ఎత్తుకుంటారు, ఒకసారి బీరువా తీయమంటే తీసి డబ్బులు ఇస్తారు, ఆ ఇల్లు అంతా చూస్తూ ఉంటారు, మీ పిల్లల్ని ఎత్తిపోయి వాళ్ళు పడిపోతే వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఏడుస్తారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ముద్దు పెట్టుకుంటారు. కానీ మీ పిల్లల్ని మీకంటే బాగా చూస్తారు వాళ్ళు, కానీ వాళ్ళు అంత హృదయాంతరాళ్ళలో హార్ట్ ఆఫ్ ది హార్ట్స్లో ఈ పిల్లలు ఈ ఇల్లు నాది కాదని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. తెలుస్తా మీరు కూడా మీ ఇంట్లో అలా ఉండను, వండర్ఫుల్, చాలా మంచి టీచింగ్ ఇది. మీ ఇంట్లో కూడా మీరు ఎలా ఉండాలి, టూ మచ్గా మీకు అటాచ్మెంట్ ఉంటే మీకు మన డెత్కి మీరు ప్రిపేర్ అయిపోతున్నారు. అంటే మీకు అకాల మరణం వస్తుంది. టూ మచ్గా అటాచ్మెంట్ ఉంటే మీరు మీ ఇంట్లో పిల్లల పట్ల మీ ఇల్లు పట్ల మీకు టూ మచ్ అటాచ్మెంట్ ఉంటే మీకు అకాల మరణం వస్తుంది. ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ అండ్ ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ మిజరీ ఆల్సో దట్ బ్రింగ్స్ అస్ మిజరీ ఆల్సో అని చేత అతిగా మీకు అంటే డ్యూటీ చేయాలంతే అంటే డ్యూటీ చేయాలి కానీ అతిగా ఉండకూడదు అతిగా ఉంటే మీకు ప్రమాదం ఉంది ఎప్పుడైనా రియాక్షన్ రావచ్చు మీకు మీకు తప్ప యాక్షన్ ఉండాలి కానీ మనకి ఇంట్లో వాళ్ళ పట్ల మనకు యాక్షన్ ఉండాలి కానీ రియాక్షన్ ఉండకూడదు మన డ్యూటీ మనం చేయటం అంతవరకు టూ మచ్గా ఉండకూడదు ఏంటది టూ మచ్గా ఉండకూడదు ఇక్కడ భగవంతుడు ఏమని చెబుతున్నాడంటే మీ కుటుంబ సభ్యులు ప్రీతి ఉండొచ్చు కానీ అతిగా ప్రీతిగా ఉండకూడదు అతిగా ప్రీతిగా ఉంటే వాళ్ళు గురువు తాగిపోతుంది రెండు రకాలుగా అపకారం మీకు నష్టం వాళ్ళకి నష్టం ప్రీతి అతిగా ఉన్నప్పుడు అంటే ఆ ఇష్టం అనేది తగు మాత్రంగా ఉండాలి అతిగా ఇష్టం ఉన్నప్పుడు మీరు నష్టపోతారు వాళ్ళు నష్టపోతారు ఒక పెద్ద చెట్టు కింద ఉన్న చిన్న మొక్క అభివృద్ధిలోకి రాదు దానికి వెలుతురు తగులుతూ ఉండాలి దానికి సూర్యరశ్మి తగులుతూ ఉండాలి మీరు ఆ పెద్ద చెట్టుకి నీళ్ళు వేసి చిన్న మొక్కలకు నీళ్ళు వేయకపోతే దానికి గ్రోత్ రాదు అంటే మీరు ఒక పెద్ద చెట్టు కింద చిన్న చిన్న మొక్కలు ఎలా అభివృద్ధిలోకి రావో మీ ఇంట్లో పిల్లల పట్ల మీరు అతిగా అటాచ్మెంట్ పెట్టుకున్న అతి మోహం ఏంటిది మోహం ఇది భగవాన్ చెప్పారు మోహము త్రిప్పి నీ మోహము నర్చి నా మోహము తీరదారుణాచర మోహము త్రిప్పి నా మోహము త్రిప్పి నీ మోహము నర్చి నా మోహము తీరదారుణాచర ఇది మోహం గురించి ఇక్కడ అరుణా సందర్భం వచ్చి చెబుతున్నాను నేను గట్టిగా సాధన చేసుకున్నాను ప్రపంచం మీద మోహం నేను పోగొట్టుకున్నాను విషయ చింతన అంటే విషయ చింతన మీద మోహం పోగొట్టుకున్నాను వీళ్ళందరూ నన్ను ఉద్ధరిస్తారనే మోహం కూడా నాకేం లేదు అంటే వీళ్ళందరూ నన్ను ఉద్ధరిస్తారనే మోహం లేదు ప్రపంచం పట్ల జీవకోటి పట్ల కూడా మోహం తగ్గిపోయింది నాకు అంటే మోహం తగ్గ ఇంకా ఎంత బయట లేదు జనరల్గా మోహం తగ్గిపోయింది నాకు అది నేను చాలా కష్టపడి అలా మోహం మోహంలోంచి బయటపడ్డాను ఎలా కష్టపడేది కానీ నీ మీద నేను ఎక్కువ ప్రేమించడం వల్ల నీ పట్ల నేను మోహం పెంచుకోవటం వల్ల ఈ ప్రపంచం అనే వలలోంచి బయటకు వచ్చేసాను ఈ మాయ మాయ అనేది ఒక వల అంటే అందులో చేపలు ఎలా పడతాయో మనం కూడా మాయ అనే వలలో పడిపోతున్నాం అంచేది ఇది నీ నిరంతరం నీ గురించి ఆలోచించి ఈ ప్రపంచం యొక్క మాయలోంచి బయటపడ్డాను ఎలా బయటపడ్డాను నిరంతరం నీ గురించి చింతించి నీతి గురించి మాట్లాడుతూ మీరు ఏమి చేస్తున్నారు మేము అరుణాచలేశ్వరుడు గురించి మాట్లాడుకుంటున్నాం మీకు కాలక్షేపం ఏంటి ఏదో భగవాన్ మాటలు చెప్పి కాలక్షేపం చేసుకుంటున్నాం మీకు కాలక్షేపం ఎలా అవుతుంది ఏదో భగవాన్ మాటలు చెప్పి కాలక్షేపం చేసుకుంటున్నాను అనుకునే వాళ్ళు మీరే ఎవరైనా ఉన్నారు అసలు మీరు భగవాన్ గురించి మాట్లాడుకోవటం కూడా సాధనే అది మీకు తెలియటం లేదు నలుగురు కూర్చుని భగవాన్ గురించి మాట్లాడుకోవటం కూడా అది కూడా సాధనే లేదంటే ఏదైనా పాటలు నేర్చుకుని పాటలు పాడుకోవడం కూడా సాధనే అంటే మాట్లాడిన మాట పాట ఆయన చుట్టూరు తిరుగుతూ ఉండాలి ఎవరి చుట్టూరుని అంటే మన బ్రెయిన్ ఆయన చుట్టూరు తిరుగుతూ ఉండాలి అలా నేను నీ మోహంలో పడ్డాను నీ మోహంలో ఎలా పడ్డానో చాలా కష్టమైన ప్రాపంచికమైన మోహం నాకు ఎప్పుడు ఏమి లేదు అలా అట్రాక్షన్ అనేది భగవాన్లో సీక్రెట్ మీకు చెబుతున్నాను ఎక్కడ అట్రాక్షన్ లేదు ధనం పట్ల కానీ చదువుల పట్ల కానీ స్త్రీల పట్ల కానీ అంటే అధికారుల పట్ల కానీ ఈ అమ్మ మంత్రుల పట్ల కానీ ఇంకా ప్రపంచంలో ఎంత ధనవంతులు లేరు అనేటువంటి ఆ సూపర్ రిచ్ వాళ్ళ పట్టుకొని అనేక మంది ఆయన చూడటానికి వచ్చినప్పటికీ ఎక్కడ ఏ వస్తువు ఏది ఆయన దృష్టిని ఆకర్షించలేదు ప్రపంచంలో ఎవరికీ లేని అందం నీకు ఉందనుకో నువ్వు వెళ్ళి కనిపిస్తావు అనుకో ఆయన దృష్టిని ఆకర్షించలేదు నువ్వు ఇంతకంటే ధనవంతులు ఎవడో ప్రపంచంలో లేడని వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎవరైనా పరిచయం చేస్తే సూపర్ రిచ్ అని చెప్పినా ఎక్కడ ఏమి లేదు ఈ ప్రపంచంలో దేని పట్ల అట్రాక్ట్ అవ్వలేదు అసలు దేని పట్ల సినిమా తారలు వచ్చి అక్కడ కూర్చుంటే ఆయనకేమి ఆయనకేమి ఆకర్షణ కడగలేదు. ఇవన్నీ ఎలా బయటపడ్డానుకుంటున్నాను నువ్వు నిన్ను చింతించడం వల్ల? ఇన్ని ప్రమాదాల్లోంచి ఎలా బయటపడ్డాను నేను నిన్ను చింతించడం వల్ల? అయితే ఇప్పుడు ప్రశ్న ఒకటి వచ్చింది, నీ మీద ఇప్పుడు నేను మోహంలో ఉన్నాను, ఎవరి మీద? అరుణాచల ఇష్టం మీద. ఇప్పుడు నీ మీద నాకు మోహం ఉంది, కష్టపడి నీ మీద నా మోహం తప్పించుకోలేను. ఇక్కడ ఓటమి అంగీకరిస్తున్నాడు, ఓటమి నేను నా అంతటినే కృషి చేసి నీ మోహంలోంచి నేను బయటపడలేను, నీ మీద నాకున్న మోహాన్ని నువ్వే తీసేయి, నీ మీద నాకున్న మోహాన్ని నువ్వే తీసేయి. నువ్వే తీస్తే అప్పుడు నాకు అప్పుడు రెండు ఉండదు కదా, ఏంటి మోహము తిప్పి నీ మోహము నీ మోహం అనర్చి, అంటే నీ కరుణ నా మోహము తీరదా? అంచేది నీ మీద ఉన్న మోహాన్ని నువ్వే తీసేయాలి కానీ ఇంకొకళ్ళల్లో సాధ్యం కాదు. ఆ మోహం పోతే సుఖం తెలుస్తుంది. ఏంటి